நாராயணம் நமஸ்கிருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நமஹ. சபணம் ஓம் க்ளீம் கிருஷ்ணாய கோவிந்தாய கோபி ஜனவல்லபாய நமஹ. ஈ ரோஜு நுஞ்சி ஈ சிம்ஹபுர க்ஷேத்திரம்லோ ஸ்ரீமத் பாகவத சப்தாஹ காரியக்ரமம் ஆரம்பமைந்தி కొనసాగుతుంది. భగవత ఇదం భాగవతం అంటే భగవంతుడికి సంబంధించిన చరిత్ర భాగవతము. భగవంతుడికి సంబంధించిన కథ అంటే ఏమిటి? భగవద్భక్తుల చరిత్ర. భగవంతుడు ఉన్న చోట భాగవతులు ఉంటారు, భాగవతులు ఉంటేనే భగవంతుడు ఉంటాడు. ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. అందువల్ల శ్రీకృష్ణుడే స్వయంగా నారద భక్తి సూత్రాల్లో నారదుడితో ఉన్నాడు, నాహం వసామి వైకుంఠే, నువ్వెక్కడుంటావు అని నారదుడు అడిగితే నేను కేవలం వైకుంఠంలో ఉంటానన్న భ్రమ. వైకుంఠం కూడా ఒక నివాస స్థానం, సర్వాంతర్యాముడి కనుక నేను అడుగు చోట్ల ఉంటాను, కేవలం వైకుంఠంలోనే ఉండను. నాహంచాపిచ మందిరే, కేవలం ఆలయాల్లోనూ ఉండను, ఆలయంలో కూడా ఉంటాను కానీ కేవలం ఆలయాల్లోనే ఉండను. ఇంకెక్కడుంటాను ప్రధానంగా? మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద, నా భక్తులు నన్ను గురించి నిరంతరం గానం చేసే చోట ఉంటాను. ఒక 63 మంది భక్తులు సింగపూర్లో ఈ పూట ఒక చోట చేరారు. లక్ష్మీ కృష్ణారావుల గృహంలో చేరారు. వీళ్ళంతా ఇక్కడ కూర్చుని ఎంతో భక్తి శ్రద్ధలతో సెల్ ఫోన్ కూడా కట్టేసి అందులో కుయ్యి అనే శబ్దం రాకుండా చూసుకుంటూ కృష్ణ కృష్ణ అంటూ పొద్దున్నీ కలశస్థాపన చేసి విఘ్నేశ్వర పూజ చేసి నవగ్రహాన్ని మండపంలో ఆరాధన చేసి నా కథ వినడానికి సిద్ధపడ్డారు. కాబట్టి వేళ్లల్లో ఉంటాను అన్నాడు ఆయన. కాబట్టి ఇప్పుడు ఆయన కృష్ణుడు ఇక్కడే ఉన్నాడు. మద్భక్త అంటే నా భక్తులు ఎత్ర ఎక్కడ గాయంతి పాడుతున్నారో తత్ర అక్కడ తిష్టాని అంటే కూర్చుని ఉంటాను ఉంటానన్నాడు. తన భక్తులు తన గురించి గానం చేస్తూ తనను తలుచుకునే చోట ఉంటాడు. కాబట్టి వాడు మీ అందరి శరీరములు ఒక్కొక్క కృష్ణ మందిరం అయిపోయాయి. ఇక్కడ కూర్చుని గోత్రనామములు ఇచ్చి భక్తి శ్రద్ధలతో ఉదయం నుంచి పాలు పంచుకుంటున్నా, పెరుగు పంచుకుంటున్నా, నీళ్లు పంచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా కదులుతున్న కృష్ణ మందిరాలు. యువర్ ఆల్ మొబైల్ కృష్ణా టెంపుల్స్ అన్నమాట. అందులో ఏమీ సందేహం లేదు. నారదుడితో నారద భక్తి సూత్రాల్లో శ్రీకృష్ణ పరమాత్ముడు సందే చెప్పాడు. వీళ్ళందరినీ ఏమంటారు? భాగవతులు, భగవద్భక్తులు అన్నారు. భాగవతానాం యదం భాగవతం, ఈ భగవద్భక్తుల యొక్క చరిత్రయే భాగవతం. మీరు అందరూ పూర్వంలాగా ప్రహ్లాదుడు నారదుడు అవక్కర్లా, మీరు కూడా భక్తులే. మీ మీ ఇళ్లల్లో మీరు అన్నం వండుతున్నప్పుడు, తింటున్నప్పుడు, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక సమయంలో భగవంతుడు తలుచుకుంటే మీ అందరి చరిత్ర ఒక భాగవతం అవుతుంది. కాకపోతే జాగ్రత్తగా ఉన్నవాడి చరిత్ర భాగవతం, పిచ్చి వేషాలు ఇస్తే భాగవతం. అందుకే వీడు భాగవతం నాకు తెలిసి అంటే వీళ్ళు అనమాట. అందులో నేను ఎరిగి వీరు మహాత్ములు కాకపోతే శనివారం నాడు ఉదయం ఎందుకు లేస్తారు? అసలు శనివారం తెందరాళ్ళే కనీసం 10 దాకా లేవలేనటువంటి వాళ్ళు 5 గంటలకో 6 గంటలకో లేచి ఇవాళ కూడా స్నానం చేసి ఏదో నిన్న స్నానం చేసామని ఊరుకోకుండా మళ్ళీ వచ్చి ఆయన ఏం చెబితే ఎదుగుని పైగా బ్రహ్మగారు గొంతెత్తిది, ఈ ప్రపంచం ఇంకోటి గొంతు ఎవడిది మంచిది. ఏకకాలంలో 100 మైకులో మాట్లాడితే వచ్చే శబ్దం కంటే మా బ్రహ్మగారి కంఠం పెద్దది. పూర్వం శతరూపాను ఒక ఆవిడ ఉండేది, స్వయంభవమును భార్య. ఆవిడకి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే 100 స్త్రీలలో ఉన్న అందమంతా ఒక చోటకి తీసుకొచ్చి అందులో ఉన్న మంచి లక్షణములు తీరిస్తే ఆవిడ అంది అయిందిట. అందుకని శతరూప అంటే 100 స్త్రీలలో ఉన్న సౌందర్య సారం. అలాగే మా బ్రహ్మగారు కూడా 100 మానవులలో ఉన్న సకల అద్భుతమైన కఠోర కంఠాలన్నీ కలిస్తే ఆ గంటను కూడా చక్కగా శ్రద్ధగా వింటుంది. ఎక్కడ కిక్కులు మనకుండా ఇందాకుండా వచ్చి దగ్గర చూసుకునే ఉన్నమాట. ఏదో అప్పుడప్పుడు కొంచెం మాట్లాడినట్టు అనుకుంటున్నారు కానీ అది ఇక్కడ మాట్లాడటం కాదు, లాస్ట్ ఇయర్ మాట్లాడింది, నా చెవులకి పొరపాటు ఇప్పుడు వచ్చేసింది. అయినా పాప అలా శ్రద్ధగా కూర్చున్నారు. ఏం చెప్తే చేశారు, ఆచమ్య అంటే ఆచమనం ఉన్నారు, నిలబడండి అంటే నిలబడ్డారు, కలశ స్థాపన చేశారు. ఇన్ని కార్యక్రమములు చేస్తున్నటువంటి భక్తుల యొక్క శరీరములే ఒక మందిరాలు, శ్రీకృష్ణ మందిరాలు. ఈ మందిరములలో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి భాగవతులు మీరు, మీ చరిత్రయే భాగవతం. అందుకని మీ అందరికీ కూడా సందేహం లేకుండా భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి దివ్య అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. భాగవత సప్తాహాలు ఇప్పటి వరకు చాలా చేసాము, ఎన్ని చేసామో గుర్తులేదు. ఈ రోజు 400 ఏమంటే అథారిటీగా చెప్తారా, అందులో రాశారు కదా 409వ భాగవత సప్తాహం. అద్భుతమైన ఈ సప్తాహం మీ అందరికీ మరొకసారి అంకితం చేస్తుంది. సహజంగా భాగవతం చెప్పగా చెప్పగా భక్తుల యొక్క కష్టాలన్నీ విన్నప్పుడు, వాళ్ళ సందేహాలు తీరుస్తున్నప్పుడు, అప్పుడప్పుడు వీళ్ళకి బాగుండాలని కోరుకుంటే వాళ్ళ కష్టాలు కొన్ని మేము అనిపించక తప్పదు. అదొక కర్మయోగం. అందుకే మహర్షులు కూడా అప్పుడప్పుడు గొంతుకునట్టు లేకపోతే ఇంకేదో రోగంతో పడుతూ ఉంటారే, దానికి కల కారణం ఏమిటనమాట, ఈ భక్తుల కష్టం తీరడం కోసం సంకల్పం చెప్పి పూజ చేసినప్పుడు వాళ్ళ కష్టం తీరుతుంది, వాళ్ళ కష్టంలో కొంత వీళ్ళు అనుభవించాలి. అలా ఈ మధ్యన ఒక ఆవిడకి నోట్లో 32 తీసేశారు అని గొల్లు గోలపెట్టి 6 నెలల నుంచి నా ప్రాణం తీస్తే ఆవిడకి కాస్త జపం ధారకు వస్తే ఆ ఎఫర్ట్ లో 32 ఆవిడకి వచ్చే గానీ ఓ పన్ను నా పీకేరు, నా పన్ను ఒకటి ఈ పక్కన ఉన్న పన్ను పట్కార పెట్టి 2 గంటలు పీకితే గానీ రాలేదు. అంచేది అప్పుడప్పుడు వాళ్ళ కర్మలు మేము అనిపిస్తాం. పీకిన పన్ను బాగానే ఉంది కానీ ఆ పన్ను చుట్టుపక్కలంతా కూడా ఎన్నిసార్లు అయినా అంత తేలిగ్గా క్యూర్ అవ్వడం లేదు. అందువల్ల ఓ పక్కన నిన్ననే మళ్ళీ నిన్న కాక మొన్న శుభ్రం చేయించుకొని దాని వెనకట్లో దారాలు వేసారు పాపం. ఎంతో భక్తి శ్రద్ధలతో డాక్టర్ చైతన్య జ్యోతి డెంటిస్ట్ గురువు గారికి సేవ చేసింది. గురువు గారు కొంచెం ఎక్కువ మాట్లాడకుండా ఉంటే చాలు, ఓ 3 రోజుల్లో తగ్గుతుంది అది. భాగవతం అంటే కనీసం 2 గంటలు మాట్లాడకుండా కుదరదు, 3 రోజులు మాట్లాడద్దన్నా సరే అలాగే మాట ఇచ్చి ఇక్కడికి వచ్చి మాట తప్పేస్తున్నాను. మాట తప్పకపోతే భాగవత సప్తాహం అవ్వదు. అందువల్ల ఎందుకు చెప్తానంటే భాగవత పారాయణం చేయించుకున్నంత మాత్రం చేత కర్మఫలములు పూర్తిగా కలుగుతాయని కొందరికి అనుమానం, సందేహం లేకుండా కలుగుతాయి. ప్రారంభ కర్మ అని ఒకటి ఉంటుంది, దాన్ని కొంచెం మాత్రం అనుభవించడం తప్పదు ఎవరైనా. ఆగామి, సంచితము, ప్రారంభము అని కర్మలు 3 రకాలు. సంచితం అంటే సంచితం అంటే ఏమిటనమాట, ఇదివరకు చేసినటువంటి పాప పుణ్యాలు, పూర్వం ఎప్పుడో ఏదో చేసాం, దాన్ని వాడు ఎవరైనా అనుభవించక తప్పదు, దానిని సంచితము అంటారు. పోగేసుకు దానికి ఏదో చేయండిరా, అదో రౌడీ అనుకుంటాను. అది ఏమవుతుంది, స్విచ్ సరిగ్గా లేదా, అదే చాలా మందికి ఇదే లక్షణం. కాండక్ట్ కొంచెం అలా పట్టు కూర్చోమ్మా, కూర్చుంటే మీ పాపాలు పోతాయి, దాన్ని పట్టుకుంటే సరే. లూజ్ కాంటాక్ట్ కదా, లూజ్ కండక్ట్, దాన్ని మనం సరి చేద్దాం. గోవింద, సంచితం అంటే పోగు చేసుకున్నది, అనగా తేలిగ్గా చెప్పాలంటే శుభ్రంగా అన్నం తినేశారు, ఒకసారి కడుపులోకి వెళ్ళిపోయింది అన్నం, ఇంకా అన్నం ఏం చేసుకుంది, తన ప్రభావం చూపిస్తుంది. అన్నం మంచిదైతే ఎక్కువ తినకుండా ఉంటే లోపలికి వెళ్ళాక ఆరోగ్యం ఇస్తుంది. అది విషాన్నం అనుకుందాం, ఫుడ్ పాయిజనింగ్ అంటున్నారు కదా మీరు ఈ మధ్యన, అదే లోపలికి వెళ్ళిన జుగుప్సాకరమైన అనారోగ్యకరమైన ఆహారం కడుపులోకి వెళ్తే అవుతున్నమాట, అనారోగ్యం తెచ్చిపెడుతుంది. ఈ అనారోగ్యకరమైన ఆహారం కడుపులోకి వెళ్తే దాన్ని కడుపు జీర్ణించుకోలేక శరీరంలోకి పంపి పాడు చేస్తుంది కనుక దానికి ఏం చేస్తారు డాక్టర్లు, అయితే వాంతి అయ్యేలా చేస్తారు లేదా అందులో ఉన్న క్రిముల్ని చంపి ఏదో రకంగా బయటకు వచ్చేలా చేస్తారు. సంచిత కర్మ అంటే కడుపులోకి వెళ్ళిపోయిన ఆహారం వంటిది, దాని ప్రభావం అది చూపించి తీరుతుంది. అందులోంచి బయటపడటానికి మాత్రం మార్గం ఏమిటనమాట, భాగవతం అనే వైద్యం. దీనివల్ల అయితే ఆ దిక్కుమాల నన్ను వాంతి అయిపోతుంది లేదా అది ఇంకో రకంగా బయటకు వచ్చి అనారోగ్యం తొలగుతుంది. కాబట్టి సంచిత కర్మం తప్పించుకోవచ్చు, ప్రభావం ఉంది, కొంప ఉంచకుండా కాపాడచ్చు. ఏది ఇమ్మీడియట్లీగా తెలిస్తే మళ్ళీ విషం తినేసిన ఏడాది తర్వాత ఉపయోగం లేదు. గుండెపోటు వచ్చిందంటే ఆసుపత్రికి తీసుకెళ్ళారట. ఈ వైద్యం చేసేటప్పుడు వాడిపోతే ఇంకా వాడిని చేయగలడు అవునా? కాబట్టి సకాలములు వైద్యుని దగ్గరికి వెళ్ళి మనకి ఇంకా ఆయు ఉంటే మాత్రం మనం గుండెపోటు నుంచి ఎలా బయటపడుతున్నామో, కర్మలు పాపిష్టి కర్మలు ఎక్కువ చేసామని తెలుసుకున్నవాడు దానికి పరిహారం చేసుకోవడానికి భాగవత సప్తాహం చేస్తే అందులోంచి బయటపడతాడు, ఆ పాత పాపం పోతుంది. ఇది సంచితము అంటే ఆల్రెడీ పోగేసుకున్నది. ఆగామి అంటే రాబోయే కర్మ, రేపేం చేస్తామో మనకేం తెలుసు. అందుకని భాగవత సప్తాహం చేస్తున్నప్పుడు రేపు ఆ ఎల్లుండి ఆ తర్వాత మేము చేసే కర్మలు అంటే పనులు మంచి పనులు అయ్యేలా చెయ్యి, ఈ పనుల వల్ల మాకు ప్రమాదం లేకుండా చెయ్యి భగవంతుడా అని ప్రార్థించి ఈ భాగవతం యొక్క పారాయణం సేకరిస్తే భవిష్యత్తులో పిచ్చి పనులు చేయకుండా ఉంటాం. ఏ పని వల్ల మనకి ప్రమాదమో ఆ పని చేయకుండా కాపాడే శక్తి, ఆగామి కర్మ రాకుండా చేసే శక్తి భాగవతానికి ఉన్నది. కాబట్టి సంచితం నుంచి బయటపడగలం, ఆగామి నుంచి బయటపడగలం. ప్రారంభము అంటే అప్పుడు అనుభవిస్తున్న కర్మ, ధామని కింద పడ్డావు కాదు విరిగింది అది ప్రారంభం, అది జరిగిపోయింది ఆ క్షణంలో జరిగింది, దాన్ని ఎవడో ఏం చేయలేడు. ఆగామి కర్మలు తగ్గుతాయి, సంచితం పోగొట్టుకోవచ్చు, ప్రారంభం భుంజమానశ్చ అంటే ప్రారంభ కర్మ అనుభవించక తప్పదు. ఒక ఆయన ఆసుపత్రికి వెళ్ళి వాడుగా తెచ్చిపెట్ట అది ప్రారంభం. కానీ ఈ ప్రారంభము ఎక్కువ కొంపముంచకుండా సులభముగా ఆ ప్రారంభ కర్మ నుంచి బయటపడడానికి భాగవత సప్తాహం చెయ్యండి అన్నారు. అప్పుడు ఏమవుతుంది, ఈ పూట ఈ కుర్రవాడు యాక్సిడెంట్లో మరణించాలి అనుకున్నాడు అనుకుందాం, బ్రహ్మ సంకల్పం ఉంది, బ్రహ్మగారి రాత ప్రకారం ఒక ఆయన ముదుట రహేశాడు ఈ పూట ఉదయం 8 గంటలకి వీడు అక్కడికి వెళతాడు, తీరా అక్కడికి వెళ్ళా గుండెపోటు వస్తుంది, ఆటోలో ఆసుపత్రికి వెళ్ళేరో చచ్చిపోతాడు అని ఉంది. అప్పుడు వీడు కనుక భాగవత సప్తాహాన్ని చేయించుకోగలిగితే అంత పూర్వం, ఇప్పటికిప్పుడంటే కుదరత హాగు పోయేటప్పుడు ఎవడు కాపాడాడు. ఇలా భాగవత సప్తాహం జరుగుంటే వాడి పేరు మీద భక్తితో శ్రద్ధలతో ఇండివిజువల్గా గుండెపోటుతో మరణించవలసిన చోట చిన్న యాక్సిడెంట్ అయ్యి చిన్న దెబ్బతో బయటపడతాడు. అలాంటి వాడిని ఎంతోమందిని చూశాను. వాళ్ళ కర్మయోగం వాళ్ళని ఏ గురువు దగ్గరకో తీసుకెడితే అకాల మరణం నుంచి బయటపడతాడు, వాడి సకాల మరణం నుంచి ఎవడు కాపాడు. 70 ఏళ్ళు దాటాయి ఇక చచ్చిపోవాలి వాడు, అటువంటి వాడిని కాపాడటం అనేది ధర్మం కాదు. వాడికి ఆయువు పూర్తయిపోయింది కానీ పాపం 25 ఏళ్ళు 30 ఏళ్ళు మరీ బొత్తిగా 50 ఏళ్లలో పోయేటటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళకి భాగవత సప్తాహం చాలా ఉపయోగపడుతుంది. వాళ్ళకి అకాల మరణం రాకుండా చేస్తుంది, సకాల మరణం వచ్చేలా చూస్తుంది. నేను చూశాను ఒక ఆయన ఒక పాత శివాలయం ఉండే జోగనపాలెం అని ఒక పల్లెటూరు దగ్గర ఏలూరుకి దగ్గరలో జోగనపాలెం, మా నాన్నగారికి ఇద్దరు శిష్యులు ఉండేవారు. ఆ ఇద్దరు శిష్యుల్లో ఒకడు నాన్నగారు అంటే చాలా భక్తితో పంచాక్షరీ మంత్ర దీక్ష తీసుకుని చేసేవాడు, రెండో వాడు వృత్తి నాస్తికుడు, చాలా కాలం నాస్తికుడిగా ఉండేవాడు. ఆ ఊరికి 5 కిలోమీటర్ల దూరంలో దెందులూరు రైల్వే స్టేషన్, అది ఎప్పటి మాట చాలా పాతకాలం నాటి మాట, ఎప్పుడో 1955 ఆ కాలం నేను పుట్టలేదు, నీలాంటి వాడు పుట్టారు తప్ప నాలాంటి పడుచువాడు పుట్టలేడు, 16 ఏళ్ళు నాకు ఇంత చేసి నేను అప్పుడే పుడతాను ఉన్నానా. అప్పుడు ఈ ఇద్దరు కలిసి ఒక రోజున దెందులూరులో బయలుదేరి ఆ విశాఖపట్నానికి ఒక ప్యాసింజర్లో వెళ్ళాను. రోజు ఉదయం పూట 11 గంటలకి వచ్చేది, అది ఎప్పుడు 8 ఇంటికి రావాల్సిన ప్యాసింజర్ 11 ఇంటికి. ఆ రోజుల్లో కుచ్చుక్కు అంటూ వెళ్ళావు కదా స్టీమింగ్లో, సరే ఎలాగో లేటుగా వస్తుంది కదా అని వీడు బయలుదేరారు. శివాలయం దగ్గరికి వెళ్ళారు, అక్కడ యోగలింగేశ్వర ఆలయంలో, ఆలయంలో జమ్మి చెట్టును బిల్వవృక్షం ఉన్నాయి, మారేడు గుళ్ళు కింద పడింది. ఈ నాన్నగారి చూసాడు, అన్నాడు ప్రదక్షిణ చేసేవాడు అన్నమాట, ప్రదక్షిణ చేస్తే రైలు లేట్ అవుతుంది, ఇప్పటికే మనం లేటుగా బయలుదేరాం, అది ఇంకా లేట్ అయితే ప్రమాదం అంటే పర్వాలేదు లేరా, అది ఇప్పుడు చుక్కుచుక్కు రైలే కదా అని ఈ భక్తుడు ప్రదక్షిణకి వెళ్ళాడు. ఈ రెండో వాడు, నేను చచ్చిన గుళ్ళోకి రా, దేవుడు గుళ్ళో ఉన్నాడంటే నమ్మను, అసలు దేవుడే లేడు, మన గురువుగారు అన్ని ఇలాంటి కబుర్లే చెబుతారు అని బయట నిలబడ్డాడు. ఈయన ప్రదక్షిణ చేస్తుంటే మారేడు గుళ్ళు కాళ్ళు అదిగింది, దాంతో బాబు అన్నాడు, ముళ్ళు తీశాడు కానీ రక్తం వచ్చింది, దాంతో ప్రదక్షిణ వెళ్ళిగా చేశాడు. గుళ్ళోకి దండం పెట్టుకోవడానికి వెళితే ఆ బయట నుంచి ఇదంతా చూస్తున్నాడు వీడు, ఈ నాస్తికుడు నేను చెప్పానా గురువు గారు దేవుడు అంటూ ప్రదక్షిణకి వెళ్ళావు, లోపలికి వెడితే ప్రదక్షిణ చేస్తే ముళ్ళు దిగింది, అదే నాకైతే ఇంకే బలి దిగి ఉండేది. అందుకే గుళ్ళని నమ్మకూడదని ఇచ్చాడు, కర్మను నమ్ముకోవాలి, మన కష్టాన్ని నమ్ముకోవాలి అన్నాడు. వాడికి బయట పరుసు దొరికింది, అప్పట్లో తోలు పురుషులు ఉండేవి. ఆ పురుషులు ఏకంగా 300 రూపాయలు, ఆ రోజులు 300 రూపాయలు పెడితే 2 ఎకరాలు పొలం వచ్చేది కావుడు. మరే చూసేవారా, నీ కర్మ ఏమో గుళ్ళోకి వెళ్ళావు, నీకేమో ముళ్ళు దిగింది, నాకు పరుసు దొరికింది, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు ఇప్పుడు కుంటుకుంటూ నడవలేవు, నాకు రైతు ఎక్కిపోతుంది అని వీడు వదిలేసి వెళ్ళిపోయాడు. వాడేం పట్టించుకోకుండా అలాగే బాధపడినా కొంచెం కాశాపడికి వందలు ముళ్ళు తీసేసిన తర్వాత తగ్గుతుందిగా. ఆ రోజుల్లో ముళ్ళు ఇలా తీసవతలు పారేసి తగ్గేవి. ఇప్పుడంటే మందులు వచ్చాయి కానీ మా చిన్నప్పుడు మందులు ఎవడు వేసేవాడు, ఇప్పుడు ఎవరు చూసినా మందుగాడే. ఏ మందు వేస్తున్నాడో తెలియదు. అసలు నన్ను అడిగితే మందులు వేసేవాడే మందేశ్వరుడు. శనివారం వచ్చిందంటే మందేశ్వర పూజ అంటే వీళ్ళు అయ్యి ఉంటారనిపిస్తున్నారు. సరే ఈయన మొదట వాడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళే సమయానికి రైలు వచ్చింది, టిక్కెట్ తీసుకుని ఆయన రైలెక్కాడు. ఈ వెనకాల వాడు వెళ్ళేసరికి గంట పట్టింది, రైలు వెళ్ళిపోయింది. ఇంక ఈ పూట ప్రయాణం లేదు, సాయంత్రం ఎప్పుడు రైలు వస్తుందోరా బాబు అనుకుంటూ ఉంటే, ఆ తర్వాత వాడు అన్నట్టు వాళ్ళు స్పెషల్ రైలు వేశారండి, 1-2 గంటలు అయితే వేరే రైలు వస్తుందన్నారు. ఈ 2వ రైలు కోసం ఆ రైల్వే స్టేషన్లో కూర్చున్నాడు. 1 గంట పోయాక ఇవాళ రైలు కాదండి, ఎందుకంటే ఇందాక వెళ్ళి రైలు చేపూరులో వెళ్ళతో ఎక్కడో పట్టాలు తప్పి 2 కంపార్ట్మెంట్లు వెనకలో పడిపోయాట. ఆ 2 కంపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళలో 3 నలుగురు పోయారట. వీడు అనుకున్నాడు అదృష్టంలో ఏదో బాగుందని అనుకుంటుంటే కాసేపటి తెలిసింది ఏంటంటే ఈ పరుసు దొరికిన వాడు ఉన్నాడు, అందులో వాడు పోయాడు 3 నలుగురు వాడు ఉన్నాడు. పరుసు దొరికింది అనుకున్నాడు కానీ వీడి జీవితం పరుసు అయిపోతుంది అనుకోలేదు వాడు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడనమాట, ప్రారంభం వాడు అనుభవించాలి. ఈ ఇద్దరికి ఈ పూట మరణ యోగం ఉంది. వీడు మృత్యుంజయుడు పట్టుకున్నాడు, దాంతో కాళ్ళు ముళ్ళు మాత్రమే తిగిలింది, జీవితం మాత్రం నిల్లవకుండా అయింది. వాడు మాత్రం వెళ్ళిపోయాడు, కంపార్ట్మెంట్ వెనక్కి తప్పింది, వెనక్ కంపార్ట్మెంట్లో అందులో ఉన్న వాళ్ళలో 3 పోయారు, అందులో వీడు ఒకడు ఉన్నాడు. ఇది దైవలీల, చాలా విచిత్రం. ఇప్పటికి కూడా మేము జోగనపాలెం వెళ్ళినప్పుడల్లా మా నాన్నగారి చరిత్ర చెబుతూ అక్కడ ఉన్నటువంటి పెద్దలు చెప్పేవారు, మీ తండ్రి గారు ఎంతో మందిని బాగు చేశారు, అటువంటి మహానుభావులు పుత్తులు వచ్చారా అని మొన్న ఈ మధ్యన పెడితే గొప్ప స్వాగతం, ఘనస్వాగతం కూడా చెప్పారు. యోగలింగేశ్వర ఆలయం వెళ్ళి తీరాలి, జీవితంలో ఒకసారి అయినా చూడవలసిన ఆలయం అన్నమాట. అందులో ఏం చెప్తానంటే ప్రారంభ కర్మం ఎవడైనా అనుభవించాలి. భగవత్ అనుగ్రహం ఉంటే ఇలా చిన్న దంతంతో బయటికి పోతుంది, అనుగ్రహం లేకపోతే అంతం అయిపోతాడు. ఆ దంతం అంతం అయితే నష్టం, శరీరం అంతం అయితే కొంత ఇబ్బందే కదా అకాలంలో పోవటం. అందువల్ల శ్రీమద్ భాగవత సప్తాహం అంటే నాకు అంత నమ్మకం. భాగవత సప్తాహము వల్ల బాగుపడకపోతే ఈ చరాకర జగత్తులో ఆ వ్యక్తిని బాగు చేసేవాడు మరొకడు లేడు అని వేదవ్యాసుడు ఢంకాపదంగా చెప్పాడు. అందున విశేషత కలియుగే, కలియుగములో మరింత విశేషముగా ఈ భాగవతం మనకి శుభాన్ని కలగజేస్తుంది. ఒకప్పుడు నైమిషారణ్యంలో 88,000 మంది ఋషులు 1,000 సంవత్సరాలు యజ్ఞం చేశారు. ఇప్పటికీ మనం నైమిషారణ్యం వెళ్ళి ఆ ప్రాంతాన్ని చూడవచ్చు. నైమిషారణ్యం లక్నోకి 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, సీతాపూర్ డిస్టిక్లో ఉంటుంది. సరిగ్గా లక్నో రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరితే 3 గంటల్లో వెళ్ళిపోతారు, ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరినా 2.5 గంటల్లో వెళ్ళిపోతాం. ఇప్పుడు బాగా ఎక్స్ప్రెస్ వే అని వేశారు. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చాక, అటు కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఉన్నాక భారతదేశంలో యాత్రలు చేయడం తేలికైపోయింది, సేఫ్టీగా వెళ్ళొస్తున్నాం. మా చిన్నప్పుడు నైమిషారణ్యంలో 5 గంటలు దాటితే బయటకు వస్తే వాడు డేంజరస్ స్థితిలోకి వెళ్ళిపోయాడు, వాడు బతుకుతాడో లేదో అనేవారు. మేము చాలాసార్లు అందులో 99లో మళ్ళీ మేము భాగవత సప్తాహం చేసాం. అప్పుడు సాయంత్రం చీకటి పడాక బయటకు ఎవరు వెళ్ళేవారు కాదు, అక్కడ అంత గోండాలు, రౌడీ, అది ఒక భయంకర స్థలం కింద ఉండేది. కలిపురుషుడు అక్కడే ఉన్నాడా అన్నట్టుగా ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో 2014 నుంచి ఈ 12 ఏళ్లలో నైమిషారణ్యం అద్భుతంగా మారిపోయింది. నిజంగా పూర్వకాలపు నైమిషారణ్యంలా తయారు చేసిన ఘనత పద్మమునది, పద్మాకర అనేది. భారతదేశంలో పద్మం వికసించింది, అందరూ స్టాంప్ వేసి కాస్త నెగ్గించారు. కేంద్రంలో నరేంద్రుడు, ఇక్కడ ఆదిత్యుడు, యోగేంద్రుడు, నరేంద్రుడు. ఎలా ఉన్నంతకాలం భూమి చల్లగా ఉంటుంది, భారతదేశం మళ్ళీ ఒక అపూర్వ స్థితిలో గడుతుంది అని నేను అనలేదండి. భవిష్య పురాణంలో వ్యాసుడు రాశాడు, వ్యాసుడు చెప్పాడు. మరి నేను చెప్పాను నా మీద పడదు, ఈ రాజకీయ పార్టీ వాళ్ళతో పడలేకపోతే వస్తున్నాం, ఏమన్నా ఏడుస్తారు. కానీ సాక్షాత్ వ్యాసుడు చెప్పాక ఏం చేస్తారు, అడగండి ఆయన్ని, కనపడిపోయింది. అందువల్ల ఎందుకు చెప్తానంటే ఆ నైమిషారణ్యంలో ఎన్నో సార్లు భాగసప్తాహం చేసి ఈ మధ్య మొన్న కిందటి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో అక్కడ పూర్ణిమరాడు బంగారం సింహాసనం మీద భాగవతాన్ని ఊరేగించాం. ప్రోష్ఠపద్యాం పౌర్ణమాస్యాం హేమసింహ సమన్వితం యోగదాతి భాగవతం సయాతి పరమాంగతి. ప్రోష్ఠపది అంటే భాద్రపద మాసం. భాద్రపద మాసంలో పూర్ణిమ నాడు బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని పెట్టి ఊరేగించి దానం చేసిన వాడు సయాది పరమాంగతి వైకుంఠాన్ని గడతాడు, మోక్షాన్ని గడతాడు అని భాగవతంలో ఇక్కడున్న ఆ పుస్తకంలో 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో చెప్తారు. భాగవతం 12వ స్కంధంలో 13వ అధ్యాయంలో చెప్తారు. అందుకే ద్వారకలో నైమిషారణ్యంలో మళ్ళీ హైదరాబాద్లో ఇలా చాలా ప్రాంతాల్లో ఈ మధ్యన దాదాపు 3 చోట్ల 4 చోట్ల బంగారపు సింహాసనం మీద ఊరేగించాం. మా అదృష్టం భక్తుల సహకారంతో కేవలం 2 కేజీల బంగారంతో మాత్రమే ఒక సింహాసనం చేయించాం. అంటే అప్పటికింకా సింగపూర్ వాళ్ళు సహకరించి ఉంటుంటే 2 కేజీలు కాకుండా 200 కేజీలు చేసేవాడు. ఇప్పుడైనా మించిపోయింది ఏముందండి, నెక్స్ట్ భాగం సప్తాహానికి భాద్రపద మాసానికి ఆ మాత్రం సింగపూర్ భక్తులు సాయం చేయకపోతారా, 200 కేజీలు సింహాసనం చేయించకపోతామా, ఇక్కడ అంత పాపాత్ములు దానం చేయని వాళ్ళు దుర్మార్గులు ఉండరు అని నేను అలా వ్యాసుడు ఉన్నాడు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఆ సింహాసనం ఇప్పుడప్పుడు ఎంతో మేము జాగ్రత్తగా ఉంచుతున్నాం. ప్రతి సంవత్సరం అవకాశాన్ని బట్టి ఊరేగించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు రేపు ఎలాగో జూన్ నెలలో పుష్కరాలు ఉన్న యమునా నదికి, యమునా నది తీరంలో బృందావనంలో కూడా భాగవతసప్తాహం చేస్తున్నాం. అద్భుతమైన భాగవతసప్తాహాల నిరంతరం దొరుకుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళడం మళ్ళీ రేపు మే 31వ తారీఖు నుంచి జూన్ 6వ తారీఖు వరకు బృందావనంలో 680 మంది వస్తున్నారు. అక్కడికి అంతమందితో సప్తాహం చేస్తున్నాం. ఇక్కడ 60 మంది పాల్గొంటే ఇదే ఎక్కువ గొప్ప. ఎందుకని భారతదేశంలో 680 మంది గోత్రనామాలతో అక్కడికి వచ్చి పాల్గొడం అది గొప్ప కాదు, కోట్ల జనాభాలో అవునా. కానీ సింగపూర్ లాంటి ప్రాంతంలో 63 మంది గోత్రనామాలతో పాల్గొన్నారని చెప్పగానే నాకు బ్రహ్మానందం కలిగింది. ఎందుకంటే ఇక్కడ ఉంది జనాభా మన వాళ్ళు తక్కువ కదా, ఉన్నవాళ్ళు అంతా వచ్చేసినట్టు ఆల్మోస్ట్. అందులో ఇది సింగపూర్ కాదు, సింగ రిచ్. ఎంతసేపు పూర్ అంటారు ఏంటండి, ఇది సింహపురమే తప్ప. అందువల్ల సింగ రిచ్ అని పెట్టేద్దాం, సింగపూర్ కాకుండా. మీరు అసలు పూర్గా ఎందుకు ఉంటారు, గురువు గారి దగ్గరికి వచ్చిన తర్వాత వాడి జీవితంలో ఎప్పుడూ రిచ్నెస్ తప్ప పూర్నెస్ ఉండదు. పావర్టీ అనేది పో అని భగవంతుడు మీ ఎడలు లేకుండా చేయుగా కానీ మరొకసారి కోరుకుందా గోవింద. అందులో భాగవతాన్ని అందులో ఊరేగిస్తేనే వాడు పరమాంగతి యాతి పరమగతిని పొందుతాడు, అంటే ముక్తిని పొందుతాడు అని భాగవతంలో ఉన్నది. అది భాగవతాన్ని అక్కడ ఊరేగించామండి నైమిషారణ్యంలో. అది దేవతల క్షేత్రం. ఇప్పటికీ దేవతలు రాత్రిపూట అదృశ్య రూపంలో ఆ ప్రాంతాల్లో తిరుగుతారు. అక్కడ ఒకప్పుడు 88,000 మంది ఋషులు సహస్రతమ మాసత 1000 సంవత్సరములు యజ్ఞం చేశారు. ఇవాళ మనం 7 రోజుల్లో ఇక్కడ భాగవతం పారాయణ చేయడం గొప్ప కాదు. ఆ రోజుల్లో అడవిలో మనుషులు ఎవరు అంత తేలిక కాదు. 8 రోజుల్లో అతి భయంకర సింహశాబ్దోల శరప గండకాలి క్రూర మృగాల మధ్యలో కూర్చుని 88,000 మంది 7 యజ్ఞం చేశారంటే ఆలోచించండి. పైగా ఒక 70 మంది కూర్చోవాలంటే ఈ స్థలం సరిపోవటం లేదు మనకి. నేను ఒకవేళ మాట్లాడినా చివరి వాళ్ళు కనబడక ఏం చేస్తున్నాం, ఈ దూరశ్రవణ యంత్రం మైక్ పెట్టాల్సి వచ్చింది. ఆ మైక్ పని చెప్పిపోతే రౌడీ మైక్ అయితే దానికి టేప్ పంటించో ఎవడో చేతితో పట్టుకునో కాపలాగయ్యాలి. ఒక్కసారి మీరు ఊహించండి, ఇమేజ్ చేయండి, 88,000 మంది కూర్చోవాలంటే ఎంత స్థలంలో కూర్చొని ఉంటారు అంటే 12 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో కూర్చున్నటువంటి నైమిషారణ్యంలో 12 చదరపు మైళ్ళ విస్తీర్ణంలో 88,000 మంది కూర్చున్నారు. అందరూ ఇరుక్కుని కూర్చోలేలాగా చెట్ల చుట్టూ చెట్టు చుట్టూతో ముగ్గురు ఓ చెట్టు దగ్గర మళ్ళీ ఇంకో చెట్టు దగ్గర చెట్ల కింద పెట్టల్లా కూర్చున్నారు. అందుకే 12 చదరపు మైళ్ళ స్థలంలో కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ సూతుడు కూర్చున్నాడు, దాన్ని సూతగద్ది అంటారు. ఇప్పటికి కూడా అక్కడ ఆ సూత స్థానం ఉంది. వ్యాసగద్ది సూతగద్ది అని హిందీ వాళ్ళు పిలిచే స్థలం అక్కడ ఉన్నది. వ్యాసుడు కూర్చుని పురాణం చెప్పిన స్థలం వ్యాసగద్ది, సూతుడు పురాణం చెప్పిన స్థలం సూతగద్ది. సూతుడు కూర్చుని 18 పురాణాలు చెప్పాడు కదా, ఆయన కూర్చున్న చోటు నుంచి చివరి వాడు 12 మైళ్ళ చివరిలో ఉన్నాడు. అక్కడి వాడికి ఎలా వినబడి ఉంటుందండి మైకులు లేని రోజుల్లో? వాడు కూర్చుంటే హృదయంలోంచి ఈయన చెప్పిన మాట స్పష్టంగా వినపడేదిట. అందుకని హృదయంతో విన్నారు, అది వారి మహిమ. సాధనతో వాళ్ళు వినగలిగారు. మామూలు మాటల్లాగా ఏదో మైకుల్లోంచి వినడం కాకుండా ఆయన చెప్పిన ప్రతి మాట చెత్త చివరివాడి దాకా స్పష్టంగా వినపడింది. అందుకే వాళ్ళని ఋషులు అన్నారండి. అలా వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉండగా ఒక రోజున సూతుడు వచ్చి కూర్చోగానే సూతుడిని భక్తి శ్రద్ధలతో అందరూ పూజించి కూర్చోబెట్టి ఆసనం ఇచ్చి ఆయన్ని ప్రశ్నించారు. అందులో అందరూ ఒకేసారి మాట్లాడితే బాగుండదు కదా, గందరగోళంగా ఉంటుంది. అందరి తరఫున ఒక్కళ్ళే మాట్లాడాలి వైపులు. అందరూ ఒకేసారి మేము మాట్లాడతాం అంటే ఏమవుతుంది? అందుకని వాళ్ళందరికీ ప్రతినిధిగా సౌనకుడు అని ఒక మహర్షి ఉన్నాడు. సునక మహర్షి కొడుకు సౌనకుడు ఆయన లేచాడు. ఆయనకి కథామృత రసాస్వాద కుశల అని బిరుదు. కథామృత రసాస్వాద కుశల కసౌనకో బ్రవీట్. కథ అనే అమృతాన్ని ఎలా స్వీకరించాలో ఎరిగినవాడు. అంటే కథని శ్రద్ధగా వింటాడు. విన్నప్పుడు అనుమానాలు వచ్చినప్పుడు అనుమానాలు తీర్చుకోవడానికి ప్రశ్నలు చక్కగా వేయగలడు. ఇప్పటికూడా ప్రశ్నించడం చేత కదా కొంతమందికి, మాట్లాడమంటే అంటాడు ఏమంటారు ఇప్పుడు అంటే అంటాడు. నాకు ఇప్పట్లో కొంతమంది మాట్లాడితే ఏం అర్థం కాదు. మరి ఏ దేశంలో ఎక్కువ నేర్చుకున్నారు వాడు మాట? వేరే వాళ్ళు అండి, చుప్ అంటాడు తప్ప. చుప్ అంటాడు, ఏం చుప్పు? ఎవరో ఒక ప్రశ్న వేశారు అని అడగ అని చెప్పడానికి నా దగ్గర వేరే వాళ్ళు అండి అని మొదలెట్టాడు. ఈ వేరే వాళ్ళది ఇదో పురాణం అయిపోయింది. కాబట్టి గురువును సందేహం ఇలా ఉంది, నాకు ఈ అనుమానం ఉంది అని అడగడం కూడా ఒక కళ అంటే పృచ్చుకుడికి కూడా ఒక కళ కావాలి. అడగడం తెలిసిన వాడు, సమాధానం రాబట్టుకోవడం తెలిసిన వాడు, చెప్పిన దాన్ని అర్థం చేసుకుని ఇతరులకి చెప్పగలిగేవాడు గనక సౌనకుడు మాత్రమే మాట్లాడేవాడు. మిగతా వాళ్ళంతా ఆయన తరఫున ఆయన ద్వారా అడిగించేవాడు. అటువంటి సౌనకుడు ఒక రోజున ఈ కలియుగాన్ని చూసి భయపడుతున్నాము, మమ్మల్ని ఉద్ధరించు అన్నాడు సూతుణ్ణి. ఈ కలియుగంలో మానవులు ప్రాయేణ అలసాక ఎక్కువగా సోమరిపోతులై ఉంటారు. కలియుగంలో మానవులు ఎంత సోమరులు అంటే కందలాడే ప్రతిదినం పదింటికల నిలిచిపోతారు. పైగా ఏమన్నాడు తెలిసి వాళ్ళండి, రోజులాగా కాకుండా ఒక అరగంట లేట్ అయిందండి, పదిన్నరకే లేచిపోయానండి అన్నాడు. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం కూడా చేత కాదు. కారణం రాత్రిపూట ఎప్పుడు వాట్సాప్లు కదండి, వెదఫోన్లు, అందులో ఏమిటేటో గేమ్లు నొక్కుని రాత్రి అంతా కళ్ళు వాచిపోయి పొద్దున్న ఏం చేస్తారు, శరీరాలు కురుంగి కురుషించిపోతున్నాయి. రాత్రి ఓవరుగా ఈ పిచ్చి యంత్రాలతో ఆడుకుంటే లేవలేరు. తిండిలో విషం, ఏ ఇంట్లో చూసినా విష కషాయాలే కదా. చక్కగా కుంకుడుకాయలతో రుద్దుకున్నంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉండేది. ఇప్పుడు రాగానే అదేదో ఇస్తారు ఫోమ్, దాన్ని ఒకటి నీళ్ళల్లో పోస్తారు. ఆ లిక్విడ్తో ఒళ్ళంతా రుద్దుకుంటే ఇదిగో పొక్కులు దాకేమవుతాయి. ఇక్కడ పొక్కులు, తల వెంట్రుకలు చిక్కులు, అవన్నీ ఉడితే నున్నగైపోతుంది. ఇంక కొద్ది రోజులు పోయి ఏ షాంపూ అక్కర్లా, తలంతా నున్నగైపోయింది. ఇంక షాంపూ వేసేసింది. దానికి బట్టదలని ఎందుకు పెరుగుతారంటే తువ్వాలు ఆరేసినట్టు అయిపోయింది. ఇంతల అయిపోయింది, పూతరెక్కులు ఉండేవి పూర్వం, అవి చేయించుకోవడానికి ఏదో కావాల్సి వచ్చేది కొండ. ఇప్పుడు ఏమో ఇంట్లోనే అందరి తలకాయల మీద పూతరెక్కులు చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ ఆలోచించినప్పుడు తల వేడిగా ఉంటుంది కనుక అట్లు కూడా వేయించుకోవచ్చు. ఈ మధ్యన కావడండి, దాన్ని ఏదో అందండి ఆమ్లెట్ట. ఆమ్లెట్ అంటే ఏమిటంటే కోడిగుడ్డుతో అట్టండి అది. మా ఆయన నెత్తి వేడండి అంటే కోడిగుడ్డులా పగలబెట్టి పైనకి వస్తే అట్టు తయారైపోతుందండి అది. ఆయన తలకాయలో ఏం ఆలోచనలు ఉన్నది? అందువల్ల కలియుగంలో ఈ దరిద్రపు విషాలు, కెమికల్స్, అన్ని రసాయన పదార్థాలతో తయారు చేసిన వస్తువులు శరీరం మీద కడుపులోకి వెళ్ళి పాడైపోతున్నాయి. కానీ అలా కాకుండా కుంకుడుకాయలతో రుద్దుకోవడం, చక్కగా హాయిగా స్వచ్ఛమైన నీటిలో నదులలో స్నానం చేయటం చేసినంతకాలం శరీరం ఆరోగ్యంగా ఉండేది. కలియుగంలో ఉండవని చెప్పేసి అందుకనే ఉన్నాడు అలసులు, సామరిపోతులు. దానివల్ల ఏమవుతుంది? తెలివితేటలు తగ్గిపోతాయి. సామరితనం వల్ల బుర్ర తగ్గిపోతుందండి. క్రమశిక్షణ లేని వ్యక్తికి ముందు జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అలసులు, మంద బుద్ధి బలులు, అల్పతరాయువులు, గ్రహోగ సంకలితులు, మంద భాగ్యులు, సుకర్మములు చేయగాలది కలియుగమందు మానవులు. కావున ఎయ్యది సర్వ సౌఖ్యమై అలవడు ఏమిటో గొడవు ఆత్మకు శాంతి ముని చెప్పవే. ఈ కలియుగంలో మానవులు సోమరులు, బుద్ధిబలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, ఆయువు తగ్గిపోతుంది. ఎంతకాలం ఎవడు బతుకుతాడో తెలియదు. పోనీ ఉన్న రోజుల్లో ఆరోగ్యంగా ఉంటాడా అంటే ఉగ్ర రోగాలతో, భయంకర రోగాలతో పీడింపబడతాడు. కొత్త రోగాలు వాడే పుట్టించుకుంటాడు. కోవిడ్ లాంటివి పిచ్చి మంది చేస్తే కోవిడ్ రాకపోతే ఆవిడ వస్తుంది అన్నారు లేండి వాళ్ళు. ఆవిడ అలాగా ఈ రోగాలతో తస్తూ ఉంటారు. మందభాగ్యులు, ఐశ్వర్యం తక్కువ, ఆనందం తక్కువ, ఆరోగ్యం తక్కువ, ఇంట్లో శాంతి ఉండదు. రోజు పాపం, ఆంటే పాపం, ఒంటే పాపం, ఎందుకో తెలియదు. పిచ్చి కాకపోతే ఎందుకండి అసహనం ఎందుకు వస్తుందంటే మనకి ఇతరుల యొక్క అభ్యున్నతిని తట్టుకోలేకపోవటం వల్ల. ఈ కలియుగంలో రోగాలకు మూల కారణం ఏమిటో తెలుసా? పరుల అభివృద్ధిని వాడలేకపోవటం. ఆవిడకు 10 రూపాయలు ఇస్తే పక్కవాడు చేడుకు, ఆవిడ బిల్డింగ్ కట్టుకుందే వీడు చచ్చిపోతాడు. ఏమైంది వాళ్ళు, నువ్వు ఎంతకాలం ఉంటావు? ఈ భూమి అంతా ఏలగలమా మనం? కళ్ళు మూసి తెరిచేలోపు డామని చచ్చిపోతున్నాం. కోట్లు సంపాదించిన వాడు టపాలు టపా కట్టేస్తున్నాడు. ఈలోపు మనం పక్కవాడు బాగుపడితే ఆనందం చెప్పుకోవడం వల్ల, అనుక్షణం వాడి మీద వీడు, వీడి మీద వాడు కోపంతో అన్నిటికీ బాధపడిపోతూ ఉండడం వల్ల క్రమంగా అనారోగ్యం వచ్చి రోగం లేని రోగంతో చచ్చిపోతాడు. అందువల్ల కలియుగంలో మానవులు ఉగ్ర రోగాలు కొని తెచ్చుకుంటారు. శాంతి ఉండదు, సుఖం ఉండదు, మంచి పనులు చెయ్యరు, చేసేవాడు చేయనివరు. ఎవరైనా మీలాంటి వాళ్ళు కలిసి భాగవత సప్తాహం చేసుకుంటారు అనుకోండి, ఎందుకండి భాగవత సప్తాహం? దీని బదులుగా మ్యూజికల్ నైట్ పిలిపిస్తే పర్వాలేదు కదా అంటారు. మ్యూజికల్ నైట్ అంటే ఒక్క నైటే, ఆ తర్వాత వీడి బదిలి బాజికల్ అది ఇల్లాజికల్ అది. అందువల్ల మంచి పనులు చేసేవాడిని చెయ్యనివరు. శ్రద్ధ చెప్పింది సప్తాహం మొదలెట్టేటప్పుడు ఏమైనా పిచ్చా ఎందుకు వచ్చింది సప్తాహం, దీని బదులుగా చక్కగా ఇంకేదైనా పెట్టుకుందాం. ఎండ్రేలు 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 నమ్ముతారు. ఆ ఎండ్రేలు పులుసు పెట్టుకు తాగేస్తే అంత సుఖంగా ఉంటుంది అని అన్నారు బాబం. అక్కడ నుంచి ఆ అమ్మాయి ఏడుస్తూ, గురువు గారండి సప్తాహం వద్దంటున్నారండి, ఏం చేస్తామండి అది? సప్తాహం వద్దంటే నీ ఇంట్లో చేసి వెళ్ళిపోతాను, ఏం పర్వాలేదులే అన్న. మీలాంటి పుణ్యాత్మలంతా చేరారు. ఒకళ్ళిద్దరు ఆవిడ చాలా డిస్కరేజ్ చేశారట. మరి ఎవరో తెలియదు, అది ఆవిడకే తెలియదు. అందువల్ల ఎప్పుడైనా కలియుగములో సుకర్మములు చెయ్యరు, చెయ్యనివ్వరు. ఇటువంటి కలియుగ మానవులు తరించాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, శ్రీమద్ భాగవతం అనే పేరుతో వేదవ్యాస మహర్షి మా గురువు గారు 18,000 శ్లోకముల గ్రంథం రాశారు. వ్యాసుడు భాగవతం అనే గ్రంథం రాశాడు. అందులో 8 స్కంధాలు, 12 స్కంధాలు, 12 చాప్టర్స్ ఉంటాయి. ఈ 12 స్కంధాలు మొత్తం 18,000 శ్లోకాలతో కూడినది. 18,000 శ్లోకాలు. ఈ 18,000 శ్లోకాలతో కూడిన భాగవతాన్ని 7 రోజులు రోజు కింత చొప్పున విభజించి పారాయణం చేసే క్రమాన్ని భాగవత సప్తాహం అంటారు. దీనికి ఏం చెయ్యాలి? ఏదో ఒక రోజున ఒక మంచి రోజు నీకు అనిపించినప్పుడు ఆ రోజు ఈ సప్తాహానికి శ్రీకారం చుట్టు. దీనికి నియమం లేదు, ఈ రోజే చెయ్యాలి, ఈ పూటే చేయాలనే నియమం లేదు. మాసానాం నియమో నాత్ర, దినానాం నియమోపి నా, సదాసేవ్యం సదాసేవ్యం శ్రీమద్ భాగవతం నరైహి అని అందులో మహిమలో చెప్పారు. ఈ మాసంలో ఈ రోజు ఈ తిథి నాడే శ్రీమద్ భాగవత సప్తాహం చెయ్యాలనే నియమం లేదు. ఎల్లప్పుడూ సేవించచ్చు. నీకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు ఖాళీ ఉన్న రోజు మొదలెట్టు. ఇప్పుడు కలియుగంలో ఎక్కువ మంది మొదలెట్టారంటే మొదటి రోజు శనినే ఆదివారం అయ్యి ఉండాలి. ఉగాది కూడా శనివారమే. అమెరికాలో ఉగాది బుధవారం వచ్చింది అనుకోండి, బుధవారం చేరండో. ఈ సంవత్సరం గురువారమేగా వచ్చింది మొన్న. గురువారం వచ్చిందంటే గురువారం నాడు చేరవాడు. సాటర్డే ఆన్ సండే అదే ఉగాది. మాకు ఎప్పుడు సెలవు వస్తే అదే ఉగాది, లేదా బతుకు గాది. అందువల్ల ఒక శుభదినం నాడు ప్రారంభించాలి. ఆ రోజు ఒక అందరూ ముట్టుకోకుండా చీటిని పడి పడగొట్టకుండా ఉండే స్థలంలో ఒక తువ్వాలు కానీ కొత్త వస్త్రం కానీ ఏదో ఒకటి అలా పరచాలి. ఇప్పుడు మీరంతా మంచి తువ్వాలు పరిచారు. దాని మీద 1.25 కేజీకి తక్కువ కాకుండా బియ్యం పోయాలి. 5 కలశములను స్థాపన చేయాలి. ఆదిత్యం, అంబికాం, విష్ణు, గణనాథంచ మహేశ్వరం. అందులో విఘ్నేశ్వరుడు, సూర్యుడు, విష్ణువు, అమ్మవారు, శివుడు 5 గురిని స్థాపన చేస్తారు. మధ్య కలశంలో వరుణుణ్ణి ఆవాహన చేసి లక్ష్మీనారాయణుని అందులో పెడతారు. ఆ తర్వాత మండపారాధనలో నవగ్రహాలు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇంద్రాది అష్టదిక్ పాలకులు, గణపతి మొదలుకొని పంచలోక పాలకుల్ని ఆవాహన చేయాలి. యథాశక్తిగా అర్చన చేయాలి. దీక్షా కంకణములనే పేరుతోటి రక్షాబంధనమును పూజిస్తారు. దారములను పసుపు పూసి ద్వారములుగా కట్టి అందులోకి కూడా మొత్తం దిక్పాలకులని యమకింకరులను అందరిని ఆవాహన చేస్తారు. ఈ కంకణం చేతికి కట్టుకుంటే ఆ రోజు నుంచి మీరంతా సాక్షాత్తు కృష్ణ స్వరూపులు అవుతారు. ఈ కంకణం అందరూ కుడి చేతిగా కట్టుకోవాలి, ఆడవాళ్ళు ఎడం చేతి కట్టుకోవాలనే సంప్రదాయం ఈ మంత్ర శాస్త్రంలో లేదు, భాగవతంలో లేదు, అది ఎవడో ఏదో చేశాడు. ఇప్పుడు ఈ కంకణాన్ని పూజించి చేతికి కట్టుకోవడం వల్ల లాభం ఏమిటి? ఆ రోజు నుంచి పొరపాటున వాళ్ళకి మైలు వచ్చినా ఆ మైలు ఈ 7 రోజుల దాకా వాళ్ళని అంటదు. జాత శౌచ మృత శౌచ భయం నాస్తి మహీతలే. మీ ఇంట్లో పురుడు వచ్చింది లేక ఇంకేదో వచ్చింది కర్మయోగం వల్ల, ఎవరో ఎక్కడో దూరంగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళిపోయారు, అలాంటప్పుడు ఈ మైలు చేతికి కంకణం ఉండడం వల్ల వాళ్ళకి అంటదు. అందుకని కంకణం కట్టుకోవాలి. కంకణం కట్టుకున్న వాళ్ళకి ఇంక లేదు, బయట ఉన్నారు ఆడవాళ్ళు అయినా సరే ఈ అశౌచం అంటదు. అలా ఇంట్లో కలుపుకోకూడదు, కలుపుకోమని కాదు, వీళ్ళకి ఈ దీక్ష మధ్యలో ఇప్పియాల్సిన అవసరం లేదు కంకణం ఉండడం వల్ల. ఈ కంకణం ఉండడం వల్ల ఏమవుతుంది? రెండవది, ఇక్కడ 3 మనుషులు మీకోసం పారాయణ చేస్తున్నారు, ప్రతిదినము మీ గోత్రనామాలు చదివి ఆ తర్వాత మీ అందరూ బాగుండాలని చెప్పి ఈ భాగవతం 18 శ్లోకాలు వీళ్ళు పారాయణ చేస్తారు. ఈ ఫలం ప్రతిదినము ఓ పళ్ళెంలో నీళ్ల రూపంలో ఇస్తారు, అంటే చేతిలో కాసి నీళ్ళు తీసుకుని ఏతత్ ఫలం తత్తత్ గోత్ర జాతానాం సమర్పయామి, ఆయా గోత్రాల్లో పుట్టి మా చేత భాగవత సప్తాహం చేయించుకుంటున్న వాళ్ళకి సమర్పిస్తున్నామని విడిచిపెడతారు. అంటే మీరే స్వయముగా పారాయణ చేసిన ఫలితం దీని వల్ల పొందుతారు ఈ నీళ్ల సమర్పణ వల్ల. అందువల్ల దీక్షాకక్కడ ధారణ చేయటం వల్ల అశుచి అంటదు, పాపిష్టి పనుల వాళ్ళ వల్ల మీకు ఏ ప్రమాదం రాదు, సాధారణంగా ఇబ్బంది రాదు. తర్వాత ఈ ఫలం మీకు అందుతుంది. ఈ 7 రోజులు అయిన తర్వాత ఈ కంకణం 6వ రోజు రాత్రి కానీ 7వ రోజు ఉదయం కానీ మళ్ళీ వాళ్ళకి అందజేసేయాలి. అప్పుడు వాళ్ళు దాన్ని హోమగుండంలో వేస్తారు. కానీ ఇందులో కొంతమంది కంబోడియా నుంచో లేకపోతే దుబాయ్ నుంచో కూడా వచ్చి అక్కడికి వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారనుకుందాం. అటువంటి వాళ్ళు 7వ రోజు ఉదయం ఎక్కడుంటే అక్కడ దాన్ని ఇప్పేసి వీలుంటే సముద్ర జలాల్లో కానీ నదిలో కానీ కలపాలి, లేదా ఎవరూ తొక్కని చెట్టు కట్టేయాలి. ఇక్కడ ఇవ్వడం కుదరనటువంటి వాడు ఒకవేళ మేము రేపు ఇవాళ శనివారం మొదలెట్టామండి, శుక్రవారం నాడు ఉంటాం లేదండి, గురువారం నాడు అమెరికా వెళ్ళిపోతున్నామంటే అమెరికాలో 7 నదులు ఉన్నాయి, వెళ్ళి వెళ్ళగానే ఏదో నదిలో భారీయండి, ఎవడో చూడకుండా చూస్తే పట్టుకుంటాడు కనుక అక్కడ, లేదా ఆ మాత్రం చెట్లు ఉన్నాయి ఏదో చెట్టుకు అక్కడికి వెళ్ళే కట్టేయండి, ఎవరూ తొక్కంతో పెట్టండి, లేదా దాన్ని తీసి మళ్ళీ భద్రంగా ఏ శక్తిపై ఇస్తే శ్రద్ధ నాకు దాన్ని పాచిని చేసిస్తుంది, ఈ తాడు కోసం $100 ఖర్చు పెట్టి అది ఏలూరు పంపించేస్తుంది హైదరాబాదు, దాన్ని హోమగుండంలో వేసేస్తాం. అది దీక్షా విరమణ. ఈ దీక్షాకక్కడ ధారణ చేస్తేనే సంపూర్ణ ఫలం, లేకపోతే రావలసిన ఫలం శ్రవణ ఫలమే తప్ప పారాయణ ఫలం ఉండదట. కంకణం ధరించకుండా కూడా భాగవతంలో వినొచ్చు, పాల్గొచ్చు, కానీ వాళ్ళకి విన్నప్పుడు మాత్రమే ఆ కథా ఫలమే వస్తుంది, మిగతా అది రాదు. అందువల్ల ఆ పని చేయాలి. సాధారణంగా విదేశాల్లో కొన్ని చోట్ల యజ్ఞాలు కుదరం అనుకోండి, అటువంటిప్పుడు మేము పీఠానికి వెళ్ళాక వీళ్ళందరి గొప్పన వాళ్ళకు యజ్ఞం చేస్తాం. ఇక్కడ అవకాశం ఉంటే యజ్ఞం చేసి పెడతారేనా? ఇక్కడ అవకాశం ఉందా? మరి ఇంకా ఎక్కడ యజ్ఞం జరుగుతుంది? ఇదిగో రుక్మిణి కృష్ణులు కూడా ఇక్కడ పెట్టారు, కళ్యాణం కూడా రేపే జరుగుతుంది, రెండు ఒకేసారి జరిగిపోతున్నాడు. అదే ఉదయం పొద్దుటైనా మధ్యాహ్నమైనా మీరు ఏం చెప్తే అదే కదండి, ఇక్కడికి వచ్చాక మీరు ఏం చెప్తే అదే, మేమేం చేయగలం? తవరు ఏంటంటే అదే మా వైద్య శాస్త్రం ఏంటి. అందువల్ల రేపు ఉదయం రుక్మిణి కృష్ణుల కళ్యాణము మరియు యజ్ఞము ఈ రెండూ కూడా జరుగుతున్నాయి, ఇవి శాస్త్రబద్ధం అన్నమాట. 7వ రోజు ఉదయంతో సంపూర్ణంగా భాగవతాన్ని మీకు అందజేస్తారు. ఆ విశేషాలన్నీ అమ్మాయి చెబుతుంది, రాలేనటువంటి వాళ్ళకి అక్కడ ఏం చేయాలో చెప్తాం. ఇక అందరూ కూడా గోత్ర నామములతో పాల్గొనేవాళ్ళు. గోత్రం అనగా మూల పురుషుడి యొక్క పేరు. ఒక వంశంలో వశిష్ఠుడు కులగుడు అనుకుందాం, రామచంద్రుడి వంశం అంతా కూడా వశిష్ఠుడి ద్వారా అక్కడ చేర్చుకుంది, కాబట్టి వాళ్ళది ఏమవుతుందనమాట, వశిష్ఠ గోత్రం. అదే శ్రీకృష్ణ పరమాత్ముడికి కుల పురోహితుడు గర్గాచార్యుడు, అందువల్ల ఆయనకు గోత్రం ఏంటి? గార్గేయ గోత్రం. అలాగే చంద్రవంశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాళ్ళలో కూడా గౌతమ గోత్రం వాళ్ళు కొందరు, ఇలా రకరకాల గోత్రాలు వాళ్ళు ఉంటారు విడిపోవడం వల్ల. ఇలా కాకుండా మూల పురుషుడు ఎవరో తెలియదు, కొంతకాలం పోయిన తర్వాత రంగపూరు సింగపూరు వెళ్ళిపోయిన తర్వాత మా గోత్రాలే మర్చిపోయాం, మా మూల పురుషులు తెలియదు, మా పేర్లే మాకు తెలియట్లేదు అనుకున్నటువంటి వాళ్ళు అందరికీ శివగోత్రము అని చెప్పమన్నారు. అందుకనే చాలా మందికి వాళ్ళు గోత్ర తిరుపతి శివగోత్రోద్భవస్య లేదా దైవత గోత్రోద్భవస్య అంటే చాలు. అందరికీ మూల పురుషుడు ఆద్యుడు పరమాత్ముడు గనక అప్పుడు గోత్రం లేకపోతే వెంగెట్టుకోకండి. వెంటనే అక్కడ గోత్రంలో దయాలని సిగ్గుపడిపోకుండా శివగోత్రం రాసేయండి, నా పేరు రాసేయకుండా గురువు గారి గోత్రం కూడా రాసేయండి, గురు గోత్రోద్భవస్య అని పెట్టేసుకోండి, ఏం పర్వాలి. అన్నిటికీ భైరవుడు గురువే. ఈ రెండింటిని మనం పాటిస్తే సంపూర్ణ ఫలితాన్ని పొందగలుగుతాము. ఈ 7 రోజుల్లో అవకాశం ఉన్నంత వరకు ఈ భాగవతం వినడం ఇవాళ ఇక్కడ జరుగుతుంది, రేపు మళ్ళీ ఇంకో తోట జరుగుతుంది కదా, ఆ జరుగుతున్న తోటికి వచ్చి వినడానికి ప్రయత్నించండి. భాగవతం వినడానికి అవకాశం లేకపోతే వీటిని లైవ్ ఇస్తున్నారమ్మా, నెక్స్ట్ వీడియో రికార్డ్ చేసి పెడతారు, ఇంట్లో అయినా వినవచ్చు లేదా ఇంట్లో కూర్చుని ఈ ప్రవచనం జరుగుతున్న టైంకి ఒకసారి కృష్ణనామస్మరణ చేయండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. ఇది కాంటి పట్టే నొప్పి ఆపద్ధర్మం. అప్పుడు వాళ్ళ గోవిందనామస్మరణ చేస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని భాగవతమైన ఫలితం పొందుతారు. ఇటువంటిది పాపం విదేశాల్లో వాళ్ళకి మాత్రమే, అదే భారతదేశంలో ఉన్న వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ లేదు. వాళ్ళ తరఫున పారాయణ చేస్తూ ఉంటే శ్రవణ ఫలం విని పొందవలసిందే. ఈ విధంగా ఈ భాగవతంలో కథలు కూడా ఎన్నో కొన్ని వినాలి అన్నారు. ఈ 7 రోజులు నియమ నిష్ఠలు ఏమైనా ఉన్నాయా? ఒక్క శాకాహార నియమమే చెప్పారు, ఆహార నియమం తప్ప ఇంకంతకంటే పెద్ద ఎక్కువ నియమాలు అక్కర్లేదు. ఈ 7 రోజులు 7 రోజులకే ఉందండి, 7 రోజులు చేపలు తినకండి మానేయండి, ఏం చేస్తాం. ఈ 7 రోజులు మాంసం మానేసి దాని బదులుగా మంచి పుచ్చకాయలు అవేవో గచ్చకాయలు ఉంటాయి కదా, మళ్ళీ గచ్చకాయలు తినకండి, డేంజర్. ఇలాంటి ఏమంటే పళ్ళు ఆ పదార్థాలు వెళ్ళింటారు. అయినా మీరు మహానుభావులు 7 రోజులు కదా, 700 రోజులు అయినా నియమంతో ఉంటారు. మీకు నేను చెప్పేది ఏంటి, నాకే మీరు చెప్పగలరు, అయినా ఊరికే నోరు ఊరుకోని చెప్పా, వ్యాసుడు చెప్పమన్నాడు. అందులో ఆహార నియమము తప్ప అంతకంటే అక్కర్లేదు. సాధ్యమైనంత వరకు భాగవత సప్తాహం జరుగుతున్నప్పుడు పరులకు ద్రోహం తలపెట్టద్దన్నారు. అంటే ఇతరులకు చెట్ట కోరుకుంటే ఏమవుతుంది, అది మనకి తగులుతుంది. అందులో ఇతరులకు కూడా మంచే కలగాలని కోరుకోండి. ఇతరులకు నీ వేది కోరితే అది నీకే తగులుతుంది కనుక, సుఖం కలుగుతుంది కనుక ఆ పని చేయమంటారు. ఈ విధంగా వేదవ్యాస ప్రోక్తమైన అష్టాదశ సహస్ర శ్లోక పారాయణము శ్రవణము వల్ల కలియుగంలో ఈ అపూర్వ దోషాలన్నీ తొలగిపోయి మానవులు తరిస్తారు. అన్నిటికీ మించి ఎలా బతికామన్న దానికంటే చివరి రోజులు ఎలా గడిచాయనేది చాలా ముఖ్యమండదు. చివరి రోజుల్లో సక్రమంగా లేనటువంటి వాళ్ళంతా కూడా, ఎక్కువ మంది బాధపడుతున్న వాళ్ళంతా నాకు కనబడుతూనే ఉంటారు. ఏదో 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉద్యోగం చేస్తారు పాపం, ఇంకా వార్ధక్యంలో పిల్లలు చూసేవాళ్ళు ఉండరు, దగ్గర ఎవరూ ఉండరు, చివరిలో వృద్ధాశ్రమాలకు వెళ్ళడం, అక్కడ దిక్కు లేకుండా చచ్చిపోవడం, కర్మకాండలు కూడా చేయకుండా అయిపోతున్నారు. కానీ భాగవత సప్తాహం జరిగితే ఆ వ్యక్తికి దుస్థితి రాదు. ఒకవేళ ఎవరికైనా కర్మకాండలు పిల్లలు చేయకపోయినా వాడు మోక్షములకే పెడతారు, వాళ్ళు కర్మకాండే చేయక్కర్లేదు. పూర్వం తుంగభద్రా నదీ తీరంలో ఆత్మదేవుడు అని ఒక పండితుడు ఉండేవాడు. ఆ రోజుల్లో అటువంటి జమీందారులు చాలా తక్కువ మంది ఉంటారు. ఆయనకి 1000 ఎకరాల భూమి ఉంది, 5000 ఎకరాల కంటే ఎక్కువ పొలం ఉంది తుంగా తీరంలో. లంకంత ఇల్లు, అసలు లంకంత ఇల్లు అనేవాడు ఊహించుకోలేము కలియుగంలో. అందులో సింగపూర్ వాడికి ఇండివిజువల్ హౌస్ అనే మాటే కల్లో మాట అయిపోయింది, ఎక్కడో అదృష్టవంతులకు తప్ప. ఆ ఇల్లు కూడా ఎలా ఉంటాయంటే అది పెరుగు నిద్రాగృహం, కానీ నిద్రాగ్రహం కాదు, అది మౌన ముద్రాగృహంలో ఉంది. కానీ ఆ రోజుల్లో ఆయన ఇంటి చుట్టూతో ఉన్న కాంపౌండ్ వాళ్ళు అది కోట గోడలో ఉండేదిట. లోపలికి వెడితే 200 గదులు, బయట గోడగుతలు కూడా పెంకుట్టు పెంకులతో ఒక చూరు ఉండేది, అరుగు కూడా ఉండేది. ఆ అరుగుల మీద జనాలు ఊళ్ళో తిరుగుతున్న వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు పడుకునేవారు రాత్రి పూట. ఇళ్లకు ముందు అరుగులు ఉండేవి పూర్వం. అరుగులన్నిటిలో ఉన్న ఏ అరుగు మేలు పండితులు కూర్చుండు మారుగు మేలు అని పాటలు పాడేవారు. రేపు ఇంట్లోకి అరుగు ఎక్కడుంది, లోపలికి రానివారుగా, సీసీ కెమెరా కాపలవాడు ఎవడిని ఎవడు నమ్మలేడు. అలాంటి అరుగు ఇటువంటి ఇల్లుంది. చదువుకున్న పండితుడు, సమస్త విద్యలు వచ్చు, పొలం ఉంది, ఇల్లుంది, ఈ ఇంట్లో బీరువాల్లో ఉన్న బంగారం లెక్కలేదు. ఆయనే బతుకుని ఉంటే 200 గేజీలతో సింహాసనం చేయించేది, అంత బంగారం ఉన్నవాడు. ఆయనకు ఒక భార్య కూడా ఉంది, ఒకే ఒక భార్య. ధుంధుకారి అని ఆవిడికి పేరు. అంతగత్తే కానీ ఏదో కొంచెం పిచ్చి లక్షణాలు ఉన్నది. వాళ్ళకి పెళ్ళై 16 ఏళ్ళైనా పిల్లలు పుట్టలేదు. కొంతమందికి అర్థమే ఉందండి, డబ్బు ఉంటుంది, భార్య ఉంది, అన్నీ ఉన్నాయి, ఆయనకి లేనిది లేదు, కానీ సంతానం లేక బాధపడ్డాడు. ఆ రోజుల్లో కొంతమంది వాటి భయపెట్టారు, పిల్లలు లేకపోతే నీకు మోక్షం ఉండదు, కొడుకులు లేకపోతే పున్నామరకం నుంచి బయటపడవు అన్నారు. దాంతో ఇది వీడు ఓ రోజు బెంగ పెట్టుకునే వాడు, ఒక్క కొడుకునప్పుడు తేడా 16 ఏళ్ళు దాటిపోతుంది అనుకుంటూ యాతన పడుతూ బాధపడుతుంటే ఆ ఊరి చివర ఉన్న అడవిలోకి, వీళ్ళ ఊరికి 1-2 కిలోమీటర్ దూరంలో అంత అడవి, ఆ రోజుల్లో అడవులు ఎక్కువ కదా, ఆ అడవిలోకి ఒక యోగి వచ్చాడు. ఆయన చాతుర్మాస్య కాలంలో 4 నెలల పాటు అక్కడే ఉండి పురాణం చెబుతున్నాడు. ఈయన ఆయన పురాణం వినడానికి వెళ్ళి ఆయన మహిమని గ్రహించి ఒక రోజున పురాణం అయ్యి అందరూ వెళ్ళిపోయాక ఆయన కాళ్ళు గట్టిగా పట్టుకుని, ఏమండి నాకు ఒక్క సంతానాన్ని ప్రసాదించండి, మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. ఆయన దివ్య దృష్టితో చూసి, నాయన నువ్వు ఎంత గింజుకున్నా నీకు సంతాన యోగం లేదు, నీ కర్మ ఎటువంటిది, రుణానుబంధం లేకపోతే పిల్లలు పుట్టదు, రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహని శాస్త్రం. ఇవాళ నీకెవరితోనైనా పూర్వజన్మలో రుణం ఉంటే ఈ జన్మలో భార్య భర్తలనే బంధం ఏర్పడుతుంది. కొంతమందికి ఎంత గింజుకున్నా ఎందుకు పెళ్ళవదంటే పూర్వజన్మలో ఎవరితో రుణం లేదు కాబట్టి పెళ్ళవకపోతే వెంకటకోకండి, రుణం లేదనుకుని సంతోషించండి. ఆ రుణం కోసం పూజలు చేసి అవి చేస్తే బంపర్ ఆఫర్లు వస్తాయి. ఆ దెబ్బకి పెళ్ళేవగానే ఉన్న ఉద్యోగం పోతుంది, దిక్కుమాల పెళ్ళాన్ని తీసుకుని రోడ్డు మీద పడతాడు, లేదా పెళ్ళాన్ని మరదళ్ళని అత్తల్ని అందరినీ పోషించడం ఈ కర్మలన్నీ పట్టుకుంటాయి. అంచేత రుణానుబంధం లేకపోతే భగవంతుడు అనుకున్నా లేదా పెళ్ళవదు, భర్తారాడు భార్యరాడు. రుణానుబంధమే భార్య, పశువులు ఇళ్లలో పశువులు కూడా పూర్వజన్మ రుణం అండి. కొంతమంది ఇళ్లలో కుక్కలు ఉంటాయి, ఆహా ఏం దర్జీ అనుకుంటున్నారు, గురువు గారు ఒకసారి కాపీస్తే దానికి 3 పొట్ల పాలు వస్తారు. ఆ మధ్యన వాడు కూడా రంగు కూడా పోసి పెంచాడు కుక్కకి, అంటే ఆ కుక్కకి వీడు రుణం ఉన్నాడు, పూర్వజన్మలో ఆ కుక్క చేత గొప్ప జాగ్రత్త చేయించుకుని జీతం ఇచ్చి ఉన్నాడు, ఈ జన్మలో అది కుక్క రూపంలో వచ్చి వీడి రోజు నాగుతూ ఉండేది. మీరు చూశారు కదండి, మొగుడికి కూడా ముద్దు పెట్టరు, ఆ కుక్కలకు ముద్దు పెడతారు. ఏ పూర్వజన్మ బంధం, వాడెవడో పోయి ఓహో ఓహో భార్యామణి నాకు అన్నం పెట్టలేదా అని ఏడుస్తూ పోయి ఉంటాడు, ఈ జన్మలో ఈ కుక్క రూపంలో వచ్చాడు, అందుకని వాడు రోజు పోషించడం అన్నమాట. ఈ పశువులన్నీ పూర్వజన్మ బంధంతో పుట్టినవే. ఇల్లు కూడా అంతే, ఆ ఇంటితో రుణం ఉంటే ఆ ఇంట్లో ఉంటాం, లేకపోతే ఖాళీ చేసిపోతాం. అందువల్ల ఏదైనా రుణానుబంధమే. భార్యకి భర్త రుణం ఉంటే, భార్య గారు ఇంట్లో కూర్చుంటే భర్త గారు గొడ్డు జాగిరి చేసి అన్నం పెడతాడు, అంటే ఈ భార్యామణికి భర్త గారు పూర్వజన్మలో రుణం ఉన్నాడు. అందుకే కొన్నేళ్లలో భార్య ఇప్పుడు వంట చేయదు, భర్త గారే అన్నం వండి కాఫీ ఇచ్చి అన్ని పనులు చేస్తున్నాడంటే ఈ భార్యామణికి పూర్వజన్మలో రుణం ఉన్నాడు, ఇప్పుడు ఈ జన్మలో తీసుకున్నాడు అనమాట. అహనా భార్య అంట, ఓహనా భార్య అంట. లేదా భార్యామణి భర్తకు రుణం ఉంటే ఈ దిక్మాల మూడు అలా కూర్చుని ఉంటాడు, ఆవిడేం చేయడు, ఏమైనా సూట్ కేసు శబ్దం ఏమిటి, ఏమైనా సూట్ కేసు 8 పొట్లో తొయ్యం ఏమిటి అని మొత్తం మీద పెళ్ళాంచే చేయించుకుంటాడు. సచ్చిన వీడి చేయడు కర్మ, వాడికి ఎప్పుడో వీడు రుణం ఉంది. అలాగే పిల్లలు కూడా అంతే. కొంతమంది ఇళ్లలో చూశారో లేదో మీరు, పిల్లలు ఏ పని చేయకుండా తండ్రి అన్ని వాడికి పోగేసి పెడతాడు, డబ్బిస్తాడు, వీడు పెద్ద ఆస్తి లక్కుని తండ్రిని గంటేస్తాడు. ఈ తండ్రి గారు పూర్వజన్మలో రుణం ఉన్నాడు, దారుణం అది, మామూలు రుణం కాదు. అందుకని సంపాదించి కొడుకు ఇస్తే కొడుకు దగ్గరగా తింటాడు. కొన్నిళ్ళు ఉంటాయండి, ఆ తండ్రి గారు ఏం చేయడం అలా కూర్చుని ఉంటాడు, ఈ కొడుకు దగ్గరికి రోజు నెలకోసారి రావడం, డబ్బులు అండడం, ఇంట్లో పడడం, ఈ కొడుకు సాగు పెట్టి కొడుకు చేత చేయించుకుని కొడుకు ద్వారా తింటూ ఉంటాడు, కొడుకు ఒక్క రూపాయి ఉండవాడు. ఇవన్నీ కూడా పూర్వజన్మలో మనం వాళ్ళకి రుణం ఉండడం వల్ల ఈ జన్మలో తీర్చుకుంటున్నాం, లేదా వాడు మనకి తీరుస్తున్నారు. నీకు అలాంటివి లేవునైనా అందువల్ల ఈ జన్మలో సంతానం లేదంటే ఏమైనా నాకు సంతానం ప్రసాదించండి అని బతిమాలాడు. అప్పుడు ఆయన బాగా ఆలోచించి తాను కూర్చున్న చెట్టు కింద ఇలా 2 చేతులు చాచి ఓ మంత్రం చదవగానే ఆ చెట్టు మీద పండు వచ్చి చేతిలో పడింది. ఈ పండు మంత్రించి నీకు ఇచ్చాను, నీ భార్యకి ఆమె తింటే నీ కొడుకు పుడతాడు. మళ్ళీ చెప్తున్నాను, నీకు యోగం లేదు, అయినా పండు తింటే నీ కొడుకు పండు, నీకు పండు లాంటి కొడుకు పుడతాడు నీ భార్యకి. ఈ రాత్రి ఈ పండు నీవు పట్టుకెళ్ళి భార్యకి ఆవిడ పూజా మందిరంలో పెట్టమన్నాను. వృద్ధుడి లేచి పూజ చేసి కళ్ళకద్దుకొని ఈ ఫలాన్ని తింటే సంతానం కలుగుతుంది. ఆ సంతానంలో నీకు సుఖం లేదు నా మాట వినకుండా బలాత్కారంగా పట్టుకెడుతున్నావు పండు అని ఆ పండు చేతిలో పెట్టి, ఎక్కడుంటే రేపొద్దున జనం అందరూ వచ్చి మళ్ళీ నన్ను పళ్ళిమ్మంటారని ఆయన ఊరు వదిలి మారిపోయాడు. అడవి వదిలి పారిపోయాడు తప్పక, ఎందుకని రేపు భక్తులకు తెలుస్తుంది కదా ఫలానా ఆయనకి సంతానం లేదా ఇది పండించాడు ఆయన కొడుకు పుట్టాడు అని. జనం అంతా వచ్చి కాడ మీద పడేది నాకో ఫ్రూట్ నాకో ఫ్రూట్ అంటే అక్కడి నుంచి నా తపస్సు అంతా పాడైపోతుందని ఆ ప్రాంతం వదిలి వెళ్ళిపోయాడు. వీడు ఆనందంగా ఇంటికి వచ్చి భార్యకి ఈ విషయం చెప్పాడు. సరిగ్గా ఆ సమయానికి ఇతని భార్య దుందుగారి యొక్క చెల్లెలు కూడా వచ్చిందండో, ఏదో కారణం చేత అక్కగారికి సేవ చేయడానికి చెల్లెళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు కదా వచ్చింది. ఆ సమయంలో ఈయన ఆనందపడి, మరదలా సమయానికి నువ్వు వచ్చావు, ఓ సువార్త ఇచ్చాను, ఓ స్వామీజీ నాకు ఓ పండు ఇచ్చాడు, ఈ పండు తింటే మీ అక్క గర్భవతి అవుతుంది, ఓ పిల్లాడు పుడతాడు అనగానే ఇక చూడండి ఈ దుందుకారికి మనసు మనసులో లేదు. భర్తలా వెళ్ళిపోగానే చెల్లెని పిలిచి, ఏమే చెల్లి చెల్లి నాకు నిజానికి పిల్లల్ని కండం ఇష్టం లేదు, అనేకములైన ఇబ్బందులు ఉంటాయి గర్భవతులకి, గర్భం ధరించటం వల్ల పొట్ట పెరిగిపోతుంది, ఆయాసం వస్తుంది, వేవిళ్ళు వాంతులు వస్తాయి, ప్రసవంలో తేడా వస్తే తల్లి చచ్చిపోతుంది, ప్రసవం అయ్యాక ఒకవేళ కావకపోయినా పిల్లలకి పాలివ్వటం వల్ల స్తన సౌందర్యం పోతుంది, ముఖంలో ముడతలు వస్తాయి, అందుకే పిల్లలు పుట్టకుండా జాగ్రత్త పడ్డాను, మీ బావేమో చావబట్టి పండు తెచ్చాడు, ఈ పండు పూజా మందిరంలో పెట్టమంటున్నాడు, రేపు ఉదయం పూజ చేసి తినమంటాడు, తింటే గర్భం వస్తే నేను ఆవైపోతానే అనగా ఈ చెల్లి, అది మామూలు చెల్లి కాదు, కుళ్ళిపోయిన ఉల్లి గోడ మీద బల్లి మనసంలో నల్లేది, అందువల్ల దానికి మంచి ఆలోచనలు వచ్చాయి. అక్క నా మాట విని, నీకు నాకు కేవలం ఒక్క సంవత్సరమే తేడా, నువ్వేమో కొన్ని వేల ఎకరాలు ఇంత ఇల్లు బంగారం ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నావు, నా గర్భగాలి వీధిని పోయేవాడిని లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, అందుకు వల్ల నా మొగుడికి ఒక్క రూపాయి లేదు ఆస్తి, సొంత ఇల్లు లేదు, పూరి గుడిసె తప్ప, నీకు పిల్లలు లేరు, నాకు ఏటికి ఒకళ్ళు తప్పని ఇప్పటికి 14 మంది పిల్లలు పుట్టారు, ఇప్పుడు 15వసారి మళ్ళీ గర్భవతిని, వద్దంటే నాకు పిల్లలు, నీకు కావాలంటే లేదు, అదేంటో దరిద్రులకు పిల్లలు పుడతారు, నేను ఇప్పుడు మళ్ళీ గర్భవతిని, అందులో నువ్వు ఏం చేస్తావంటే పొద్దున్నే ఈ పండు దొడ్లో ఆవుకి పెట్టి నువ్వు తినకు, తిన్నానని బావతో అబద్ధమాడు, ఆ తర్వాత ఏమంటావు బావా బావా పండు తినడంతో కడుపు వచ్చేసింది అని దొంగ వేవిళ్ళు నటించు, తక్కిన కథ నేను నడుపుతాను అనగానే ఆవిడ ఆనందపడింది. మేము పేదవాళ్ళం కదా, నీకు ఉపకారం చేస్తున్నందుకు నాకు ఏదన్నా బంగారమో పొలం ఇప్పించంటే నీకెందుకే నేను చూసుకుంటానంది ఆవిడ. పొద్దుట ఏం చేసింది, పండుని పూజించి దొడ్లో ఆవుకు పెట్టేసింది రహస్యంగా. భర్త దగ్గరికి వెళ్ళి, ఏమంటాయి మీరు ఇచ్చిన పండు అండి, కళ్ళకదుగు తిన్నాను, తినడంతో కడుపు వచ్చేసింది, అప్పుడే 3 నెలలు వచ్చేసింది, ఇదేమిటో ఒక్కొక్క దొంగ యాక్షన్ చేసింది, ఆస్కారం పొందడానికి అరుగురు అల్లాగా నటించింది. ఈయన ఆశ్చర్యపోయాడు, ఎంత గొప్ప పండది, తినగానే 3 నెలలు వచ్చేసిందా నీకు అంటూ ఉండగా మరదల గారు వచ్చారు, బావా బావా ఆలస్యంగా నా అక్కగారు పురుడు పోసుకుంది, ఈ టైంలో ఎక్కువ ఉంటే ప్రమాదం, నువ్వు పనులు చేయిస్తావు, పనులు చేస్తే కడుపు మళ్ళీ పోవచ్చు, అబార్షన్ అవ్వచ్చు, అందువల్ల నాతో పాటు అక్కని మా ఇంటికి పట్టుకుపోతాను, మా ఊరికి అక్కని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, పురుడయ్యాక పంపుతాను, నువ్వు కూడా పురుడయ్యేదాకా రాకుండా ఉంటే ఆవిడ గర్భం సుఖంగా ఉంటుంది అనగానే నాకు పిల్లలు పుట్టాలి కానీ ఏం చెబితే చేస్తాను మరదలా, నువ్వెంతో గొప్పదానివి, తీసుకెళ్ళు మీ అక్కని అనగా, మరి నాకు డబ్బులు లేవు, మీ ఆవిడ్ని ఎలా పోషించాలనగా, నీకు అప్పుడే 2000 ఎకరాలు రాసి ఇచ్చేసాను, అందులో అడ్వాన్స్ 1000 ఎకరాలు, నాకు సంతానం వచ్చాక 1000 ఎకరాలు, ఎంత పొలం నేనేం చేసుకుంటాను, దాంతో పాటు ఇంత బంగారం కూడా ఇస్తున్నాను అని బంగారం ఇచ్చి పొలం ఇచ్చి పంపించాడు. ఈవిడ హాయిగా అక్కగారిని పట్టుకుపోయి, అసలు గర్భవతి ఈవిడ, అక్కగారికి గర్భం ఉన్నట్టుగా నటన చేయించి ఏదో గుట్ల మూట కట్టించి అక్కగారి పట్టుకి వారానికి ఉత్తరం రాసేది బావుగారు, బావోయ్ లోపల పిల్లాడు తయారవుతున్నాడు, కాలుతో తందుకున్నట్ట, ఆవిడికి తెలుస్తుంది అక్కకి, ఆవిడకి ఈ మధ్యనే వాంతులు దక్కాయి, ఆవిడకి తిండి మీద భ్రాంతి, అందుకని కాలాలు చేయించాను, చక్కెర పొంగల్ చేయించి, చక్కెర పొంగల్ చేశారో లేదు ఆవిడ చాలా ఇష్టంట, అందుకని చక్కెర పొంగల్ చేయించాను, పులిహారి చేయించారు. ఇలా రాస్తూ ఉంటే ఆనందంతో పొంగిపోయాడు. ఒక శుభ ముహూర్తం అశుభ ముహూర్తంలోనూ అక్కడ చెల్లెలి గారికి కొడుకు పుట్టాడు. వెంటనే ఆవిడ ఉత్తరం రాసింది, అక్కడికి కొడుకు పుట్టాడు, తన కొడుకు పుడితే ఆ కొడుకు అచ్చం బావోయ్ నీ పోలికే, నీ ముక్కు నీ కన్ను నీ చెవి అన్నీ వచ్చేసాయి అని రాస్తే ఆనందపడిపోయాడు. దాని చిత్రం ఏంటో తెలుసా, ఆ ఉత్తరం వచ్చిన సమయంలో అక్కడ వాడు పుట్టిన సమయంలో కొద్ది తేడాలో ఇక్కడ దొడ్లో ఆవు ప్రసవించింది. ఆవుకి పండు పెట్టింది కదా, ఆ పండు తిన్న ఆవు కూడా ప్రసవించింది. ఆవు కన్నవాడు అచ్చం మనిషి అయి పుట్టాడు. స్వామీజీ ఇచ్చిన ఫలప్రభావంతో ఆవు కడుపులంతా దూడ కాకుండా మానవుడు పుట్టాడు. శరీరం అంతా మానవాకృతే, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులతో పుట్టాడు వాడు. అందుకని వాడికి గోకర్ణుడు అని పేరెట్టారు. భాగవత మహిమలో దీన్ని ఏమంటారు, గోకర్ణోపాఖ్యానం. ఈయన ఆశ్చర్యపోయాడు, నాకు కొడుకు పుట్టాడా, ఇక్కడేమో ఆవుకే కొడుకు పుట్టాడంటే ఆ పండు ఎంత గొప్పదో, టూ బర్డ్స్ అట్టే షాట్ అన్నట్టుగా పుట్టాడు. వీడు నా కొడుకే అనుకున్నాడు. ఆ మరదల గారి కొడుకుని తన కొడుకుని ఇంటికి తీసుకొచ్చాడు దొంగనాటకం తెలియక. వాడికి భార్య పేరు మీదుగా ధుంధుకారుడు అని పేరెట్టాడు. భార్య పేరు ధుంధుకారి గనక ఈ ఆవు కన్న కొడుకు గోకర్ణుడు అని పేరెట్టాడు. ఇద్దరిని కన్నబిడ్డల్లా పెంచాడు. చేసిన పాపం కదా, అందువల్ల వాళ్ళ ఆవిడ చేసిన పాపం ఈయన కొట్టింది. పండు వల్ల పుట్టిన గోకర్ణుడు చిన్నప్పటి నుంచి సద్బుద్ధితో పుట్టాడు, చదువుకున్నాడు, పండితుడయ్యాడు. ధుంధుకారి కొడుకు ధుంధుకారుడు క్రూరుడై పుట్టాడు. చిన్నప్పటి నుంచి వ్యసనాలే, తాగుడు, ఇది 10 ఏళ్ల వయస్సులోనే ఆడవాళ్ళు వెంకవేరక్క పడి దుట్టు పేకడం మొదలెట్టేటవాడు. అప్పుడే ప్రపోజల్స్ సింగపూర్లో చదువుకుంటాడు. అందువల్ల భయంకరుడై తయారయ్యాడు. ఇంకా చూడండి, తండ్రికి నరకం మొదలైంది. ఈ కుర్రాడు తండ్రిని కూడా ఎదిరించడం, తల్లిని కొట్టడం, డబ్బులు ఎత్తుకుపోవడం, దొంగతనాలు చేయటం, రకరకాల పిచ్చి పనులు, జోదాలు, నోటితో పలకలేనండి పాపాలు చేశాడండి. చాలా పెద్ద కథ మీకోసం క్లుప్తంగా చెప్తున్నాను. చివరికి ఇంకా ఆత్మదేవుడు తట్టుకోలేక ఆ కుర్రాడికి 16 ఏళ్ళు నిండాక ఒక రోజున గోకర్ణుడి దగ్గరకు వచ్చిన ఆయన, నిన్ను కన్నబిడ్డలా పెంచాను, నువ్వేమో పండితుడు అయ్యి గొప్పవాడు అయ్యో, వాడికి 16 ఏళ్ళు దాటే, నీకు 16 ఏళ్ళు దాటే, వాడు నీచాతిరీచుడైపోయాడు, వాడి వల్ల నాకు అపఖ్యాతి వస్తోంది, ఆస్తి పాడు చేస్తున్నాడు, ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటని అడిగితే, నాన్న నేను పూర్తిగా అన్నీ కనిపెట్టాను, ఇప్పుడు అన్నగారిని బాగు చేయడం ఈ సృష్టి అవడం వల్ల కాదు, మా అమ్మ వాడి మీద ప్రేమతో వాడిని గారం చేసి సర్వనాశనం చేసింది, అదంతా తల్లి చేసిన పని, ఆ దుందుగారు చేసిన పని, ఇప్పుడు ఇంక వాడిని ఎవరు బాగు చేయలేదు, నీకు మిగిలింది ఒకటే మార్గం, ఇంట్లో ఉండి వాడి పాపాలు చూస్తూ వాడి చేతిలో చావడం, చచ్చి నరకానికి పోవడం, అది ఒక మార్గం. లేదా రెండవ మార్గం, రాత్రికి రాత్రి ఎవరికి చెప్పకుండా నాతో కలిసి ప్రయాణమై వచ్చాయి, నేను కూడా ఈ ఊళ్ళో ఉండలేకపోతున్నాను వాడి వల్ల, నాతో కలిసి తీర్థయాత్రలకు వచ్చి నేను ఏదో రకంగా నేను పోషిస్తాను, తీర్థయాత్రల వల్ల నువ్వు తరిస్తావు, ఏం చేస్తావు అని అడిగితే నువ్వు చెప్పిందే బాగుంది బాబు, ఇంకే ఇంట్లో ఉండను, వాడు దుర్మార్గుడు, నేను వెళ్ళిపోతున్నానని తెలిస్తే ఆస్తి అంతా బలాత్కారంగా రాయించుకుంటాడు, నన్ను చంపేస్తాడు కూడా, అందువల్ల చెప్పా పెట్టకుండా నీతో తీర్థయాత్రకు వస్తాను అని ఆ రాత్రికి రాత్రి ఈ కొడుకు కాని కొడుకు గోకర్ణుడితో ఇల్లు వదిలేసి హాయిగా వారణాసి మొదలైన తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు. తండ్రి ఇంట్లో చెడిపోయాడని తెలిసిందిగా ఇది ఇల్లే నాది ఆస్తి నాది అనుకున్నాడు వీడు. 14 మంది వేశ్యలు ఉన్నారు వాడికి, వాళ్ళందరినీ ఇంట్లో మకం పెట్టించాడు. ఇంకా చూడండి, ఈ తల్లికి ఆ రోజు నుంచి ఇంకో కొత్త నరకం మొదలైంది. ఏమే, ఈ వేశ్యలందరికీ ఈరోజు వండి పెట్టు, కళ్ళు పోయి లేదా చావబడతానండి వాటి తల్లిని. భర్తకి మోసం, భర్తని మోసం చేసి చెల్లెలి కొడుకుని కొడుకని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నందుకు, ఒక స్వామివారి చిన్న ఫలాన్ని ఆవుకు పెట్టినందుకు నాకు తగిన శిక్ష పడింది, ఈ దుర్మార్గుని అనుహోషిస్తున్నాడని ఏడుస్తూ ఎవరికి చెప్పుకోలేక కుళ్ళిపోయేది. వాటి చితక్కుట్టేసి వాటి తాగొచ్చి తండ్రి తల్లిని, క్రమంగా పొలం అయిపోయింది, ఆస్తి అంతా నాశనం అయిపోయింది, ఇంకా బంగారం మిగిలింది. ఆ బంగారం కూడా చాలా వరకు అయిపోయింది కానీ వాళ్ళ ఇంట్లో పెద్ద బీరువ అవుతుందండి, ఆ బీరువలో ఈవిడికి సంబంధించిన బంగారపు నగలు కనీసం 5-6 వేల క్వింటాల్స్ ఉంటుంది, కేజీలు ఉంటుంది. అంత బంగారం ఆ రోజుల్లో వాడు పోగు చేసి పెద్ద బీరువలో పెట్టాడు. ఆ ఇనప బీరువ తాళాలు మాత్రం ఈవిడ దగ్గర రహస్యంగా ఉండేవి. ఒక రోజున వీడు ఇంట్లో ఉన్న బంగారం అయిపోయింది, నేను మధ్యాహ్నం వచ్చేలోపు తాళాలు వెతికి ఈ 80 బీరువా తాళాలు చేయి, అందులో 100లాది కేజీల బంగారం ఉందని నాకు తెలుసు, ఆ నగలు నాకు ఇవ్వకపోయావా, నా సంగతి తెలుసుగా, రోకలతో పెట్టి చంపేస్తాను అని బెదిరించి వెళ్ళిపోయాడు. ఈ దుందుగారికి భయం వేసింది. వీడు అన్నమాట ప్రకారం వస్తాడు, నగలు ఇవ్వకపోతే చంపుతాడు, ఇచ్చినా బతకనిస్తాడని నమ్మకం లేదు. ఈ దుర్మార్గుణ్ణి తెచ్చుకున్నందుకు అనుభవిస్తున్నాను. ఇంకొకటే ఒకటి, వీడికి బంగారం దక్కకూడదనుకుని ఆ బీరువా తాళాలు దొడ్లో నూతిలో వేసింది. పెద్ద విశాలమైన నెయ్యి ఒకటింది వాళ్ళ దొడ్లో, ఆ పెద్ద బావిలో వేసి అందులో దూకి ఆత్మహత్య చేసుకు చచ్చిపోయింది. అంటే వాడు అంత హింసించాడు. ఇంతకంటే ఆత్మహత్యే సుఖం అనుకుందంటే వాడు ఎంత బాధ పెట్టుకుంటాడు అలాగే. ఆ విధంగా అందులో దూకి చచ్చిపోయింది. వీడు వచ్చాక విషయం తెలిసింది, దిక్కుమాలది చచ్చిపోతే చచ్చిపోయింది, తాళాలు లేకుండా చేసిందని బాధపడ్డాడు. ఆ తాళాలు ఎక్కడున్నాయో తెలియదు, నూతులో వేసిందని తెలియదు. వేసిన నూతులు పడి నువ్వు ఎవరు తీయగలడు, ఈ ప్రపంచంలో ఎవడు తీరడు, అంత మియ్యది. సరే చివరిక తల్లిని పాకి పెట్టేశాడు దొట్లో. ఇంక ఇప్పుడు బంగారం అయిపోయింది, మిగిలింది ఇల్లు తప్పేమి లేదు, ఇల్లు ఎవడో కొండవు. అందుకని డబ్బు కోసం ఊరవతలున్న అడవిలో దొంగతనాలు మొదలెట్టాడు. నాలుగు రోడ్ల కోడలి ఉంది అక్కడ, అటుగా వెళ్లే వాడిని రాత్రికి ముసుగు కప్పుకోవడం, కర్రలు కత్తులతో వాడి మీద దాడి చేసి వాడిని చంపేసి నగలు దోచుకోవడం మొదలెట్టాడు. ఆ నగలు ఈ వేశ్యలకు ఇవ్వడం మొదలెట్టాడు. ఈ విషయం రాజుగారికి తెలిసింది. రాజుగారు, ఎవడో దుర్మార్గుడు తుంగభద్ర తీరంలో దొంగతనాలు హత్యలు చేసుకున్నాడు, వాడిని పట్టుకోండి అని పట్టులు పంపాడు. ఈ విషయం వేశ్యలకి తెలిసింది. వాళ్ళలో వాళ్ళంతా కలిసి ఏమనుకున్నారు, ఈ దుర్మార్గుడు హత్యలు చేస్తున్నాడు, దొంగతనాలు చేస్తున్నాడు, ఇవాళ కాకపోతే రేపైనా ఇది రాజుగారికి తెలుస్తుంది, రాజుగారు పట్టుకుంటారు, వీడికి ఉరిశిక్ష వేస్తారు. వీడితో ఉన్నందుకు మనకు కూడా ఉరిశిక్ష అయిపోయినా కనీసం యావజ్జీవ శిక్ష వేస్తారు, కాబట్టి వీడు వదిలించుకుని మనం పోదాం అనుకున్నారట. ఆ రోజు అనుకోకుండానే వీడు హత్యలు చేసి ఎక్కువ బంగారం తెచ్చాడు. ఈ బంగారంతో ఉడాయిద్దాం, వీడు వదిలించుకుందామని ఆ రోజు బాగా వడ్జేత తాగించి, తాగి నిద్రపోతున్నప్పుడు వాడి మంచానికి గొలుసు వేసి తాళ్ళేసి కట్టేశారు. ఆ తర్వాత నోట్లో గుద్దలు కుక్కేసి రోకళ్లతో కర్రలతో కొట్టి 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 చంపడానికి ప్రయత్నించారు. ఎంత కొట్టినా దుర్మార్గుడు చావలేదండి, పాపాత్ములు అంత తేలిక చావరండి. మహానుభావులు సుఖంగా ప్రాణం విడిచిపెడతారు, పాపాత్ములు తీసుకు తీసుకు చస్తారు. వీడు చావకపోతే వాళ్ళకి మండిపోయి వాడి మీద నిప్పులు పోసి చివరికి కాలికి చంపేశాను. అలా వాడిని దుర్మరణం పాలు చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ తెలియనట్టుగా, మా ఆయన ఈ మధ్యన దొంగతనాలకు వెళ్ళాడండి, ఎక్కడికి దొంగతనాలకు పోయాడు, అలాంటి దుర్మార్గుడితో కష్టం, ఈసారి వస్తే వాడిని పట్టుకుని రాజభట్లకు అప్పగించండి అని చెప్పి ఇంటికి తాళాలు వేసి ఒక రాత్రి వాళ్ళు ఈ బంగారం వైపు కూర్చొని పారిపోయాడు. ఈ దుర్మార్గుడు కాలిబూడి దిగాడుగా చివరిక దుర్మరణం పాలవటం వల్ల వీడు ఒక ప్రేతాత్మగా మారిపోయాడు. యాక్సిడెంట్లో తెచ్చిన వాడు, ఇలా క్రూరంగా చంపబడిన వాడు, హత్య గావింపబడిన వాడు, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు నరకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు, పుణ్యాత్ములు కాదు కనుక. వీళ్ళు ప్రేతాత్మలుగా మారతారు, ఒక విచిత్ర పిశాచాలుగా మారతారు. ఈ పిశాచాలకి ఆకలి ఉండదు, దాహం ఎక్కువ, ఆకలికి మనలాగా అన్నం తినలేదు, విపరీతమైన ఆకలి విచిత్రంగా వేస్తుంది, తిందామంటే మన ఆహారం వాళ్ళకి పడదు. అదొక పెద్ద కథలండి, అది గరుడ పురాణం నేను రాసిన అందులో చదువుకోండి. దుర్మరణం పాలై ప్రేతాత్మ అయినటువంటి వాడు ఎవరైనా పిరికివాడు కనపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని భయపెడతాట, ఓహోహో అని అరుస్తాడు. ఈ అరుపులకు అవతలవాడు భయపడితే మాత్రమే చంపి తినగలరు. మీలాగా ధైర్యవంతులు ఎవడెవరు అనువు అన్నారా, వాడు హడిని పారిపోతాడు. అందువల్లే ప్రేతాత్మలు అందరినీ ఏమీ చేయలేవండి, మొండి పిరుగుల్ని ధైర్యవంతుల్ని అవేం చేయవు, పిరికి వాళ్ళని అరిచి భయపెడతాయి, భయపడితే మాత్రమే వాడిని చంపుకు తింటాయి. వీడు ప్రేతాత్మగా మారి వాళ్ళ వీధుల్లోకి వచ్చేటటువంటి వాళ్ళని రాత్రిపూట భయపడడానికి ప్రయత్నించాడు. పిరికివాడు ఒకళ్ళిద్దరు భయపడ్డారు, వాళ్ళని తిన్నాడు. కాస్త ఇలాంటి ధైర్యవంతుడు ఎవడవరారు అని కత్తి తీయగానే హడిని పారిపోయాడు. కానీ మొత్తం మీద చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలిసింది, ఓహో దుందుకారుడు చచ్చాడు ఏదో కారణం చేత, ఎవరు చంపితేనే వాడు చచ్చాడు, వాడు ప్రేతాత్మ అయ్యాడు, తిరిగి వాళ్లను మాత్రమే భయపెడుతున్నాడు, అందువల్ల ఎవరు సాయంత్రం అయితే ఆ విధుల్లోకి వెళ్ళకండి అన్నారు. తిరిగి వాళ్ళే కదా భయపడేవాళ్ళు కాకుండా ధైర్యవంతులు కూడా వెళ్ళడం అనేసారు, ఎందుకు అయినా మంచిదని. దాంతో వీడికి ఆ వీధిలోకి ఎవరు రాకపోవటం వల్ల, తన అరుపులకి భయపడి తెచ్చేవాళ్ళు లేకపోవటం వల్ల తిండి లేకుండా అయిపోయింది. మలమల మాడిపోయి పట్టారు. దాహం వేస్తుంది, రక్తం దొరకదు. ఆకలి వేస్తే ఈ తిండి తిండగనక మాంసం కావాలి కనుక దొరకదు. అలా అల్లాడిపోయాడు. చావు రాదు, ఎందుకంటే చచ్చి ప్రేతాత్మ అయ్యాడు కనుక వాడికి వేరే చావు ఉండదు. అందుకే చచ్చే చావు అంటే ఇది. ప్రేతాత్మలకు చావు ఉండదు, బాగుంటుంది. ఇలా వాడు గజగతలు ఆడిపోతుండగా కొంతమంది ఊళ్ళో వాళ్ళు తీర్థయాత్రలకు వెళ్ళారు. వాళ్ళు అనుకోకుండా గయాక్షేత్రంలో ఈ ఆత్మదేవుడి కొడుకుని గోకర్ణుడిని చూచారు. గోకర్ణుడు అక్కడ ఉన్నాడు. వెంటనే వీడు, గోకర్ణ, ఆత్మదేవుడు ఏమయ్యాడని అడిగితే, మా నాన్న నాతో తీర్థయాత్రలకు వస్తూ వస్తూ మరణించాడు. ఆయన మరణించగానే ఆయనకి అన్ని కర్మకాండలు చేశాను, గయలోకి వచ్చి శ్రాద్ధం పెట్టాను అనగానే వాళ్ళు అన్నారు, నాయన నీకు తెలియదేమో, నువ్వు మీ నాన్నగారిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకి వెళ్ళావు, అక్కడ పాపం దుందుకారి చచ్చిపోయింది, మీ అమ్మ కూడా నిన్ను పెంచినావిడ, మీ సోదరుడు కూడా చచ్చిపోయి ప్రేతాత్మ అయ్యాడు, దాదాపుగా 6 నెలలుగా అటువైపు వెళ్ళేవాడిని పీడిస్తున్నాడు అని చెప్పగానే జాలిపడి, అయ్యయ్యో ఈ గతి ఎప్పుడో పడుతుందని నాకు తెలుసు. పెంచిన తండ్రి పోయాడు, తల్లి పోయింది, చివరికి సోదరుడు పోయాడా అని ఈ చచ్చిపోయిన వాళ్ళకి గయలో పిండ ప్రదానం చేశాడు. ఎందుకంటే గయలో ప్రేతాలకి పిండ ప్రదానం చేస్తే వారికి ప్రేతత్వం నుంచి విముక్తి కలుగుతుంది గనక. అలా పిండ ప్రదానం చేసి అక్కడి నుంచి ఆఖరిసరిగా ఊరెళ్ళి ఆ ఊళ్ళో ఏమన్నా సంపద మిగిలితే దాన్ని ఆ ఊళ్ళో వాళ్ళకి దానం చేసి నా దారిని పోదామని ఆ ఊరు వచ్చాడు. నడిచి నడిచి 3 నెలలో 4 నెలలో కష్టపడి కాలినడకన నడిచి మొత్తం మీద తుంగభద్ర తీరంలో ఉన్న గ్రామం చేరాడు. వాడు వచ్చేసరికి చీకటి పడిపోయింది. ఆ వీధి అరుగు ఉంది కదా, ఆ అరుగుని బాగా దుమ్ముతో ఉంటే దులుపుకుని, ఎందుకంటే ఏడాదికి ఎవడు పట్టించుకోవట్లేదు, అదంతా దులిపేసి అరుగు మీద పడుకున్నాడు. ఎందుకంటే తలుపులకి తాళాలు వేసి ఉన్నాయి, అవి వేసి వేసి పట్టుకుపోయారు కదా, అది తెలియదు ఊళ్ళో వాళ్ళకి. ఇప్పుడు వీడు అరుగు మీద పడుకున్నాక ఒక రాత్రి వేళ పిశాచ రూపంలో ఉన్న దుందుకారుడు అక్కడికి వచ్చాడు. ఏహయ్య నడిచాడు, ఈయనేం పట్టించుకోలేదు. వాడు సింహంలాగా, తోడేల్లాగా, నక్కలాగా, కొరవి, దీపంలాగా, రకరకాలుగా రూపాలు ధరించి ఇతన్ని భయపెట్టాలని ప్రయత్నించాడు. ఎంత భయపెట్టినా ఆయన మహాత్ముడు మంత్రవేత్త కనుక పట్టించుకోకుండా ఆఖరణ కమండలంలో కాసి నీళ్లు తీశాడు. వీడు బెదిరించడానికి ప్రయత్నిస్తున్న ఏదో ఒక దిక్కుమాలనాత్మాన్ని గ్రహించి మంత్రం చదివి ఈ మంత్ర జలం వాడిన తలగాని వాడికి మాట వచ్చింది. ఎవడో నువ్వు అని అడిగితే, నేను సోదర, నీ తమ్ముణ్ణి, నీ అన్నయ్యని, దుందుకారుణ్ణి అన్నట్ట. ఇతను తెల్లబోయాడు. సోదర నువ్వా, నువ్వేదో దుర్మరణం పాలి పిశాచ్యం అయ్యావని మన ఊళ్ళో వాళ్ళు చెబితే, నీకోసం గయ్యలో పిండ ప్రదానం చేశాను, గయ్యలో శ్రాద్ధం పెట్టినా నీ శ్రాద్ధం పెట్ట, నీకు ఇంకా ఇంతవరకు విముక్తి కలగలేదా అన్నాడు. అప్పుడు వాడన్నాడు, నా శ్రాద్ధం గయలో ఒకసారి కాదు, గయాశ్రాద్ధసితేనాపి ముక్తిర్మే న భవిష్యతి. గయలో ఒకసారి కాదు, 100 సార్లు శ్రాద్ధం పెట్టినా నాకు ముక్తి లభించదు. నేను చేసిన పాపాలన్నీ, అన్ని పాపాలు చేయటం వల్ల గయలో వరసగా నా పేరు మీద 100 పర్యాయములు శ్రాద్ధము పెట్టినా ముక్తి రాదు అనగానే, అయితే ఇక నీ కర్మ అంతే అన్నాడు. అలాంటి ఎలాగా, ఒక తల్లి పిల్లలం కాకపోయినా అన్నదమ్ముల్లో పెరిగాం, నా కోసం ఏదో రకంగా మార్గం వెతికి ఈ ప్రేతత్వం నుంచి విముక్తి కలిగించిన ఆయన, తిండి లేక దాహం తీరక అలమటించిపోతున్నాను, ఈ ప్రేతం బాధ అనుభవించేవాడికి తెలుస్తుంది అనగా, సర్లే అయితే రేపు ఊళ్ళో వాడిని కనుక్కుంటాను అని ఆ పూటకి వాడిని ఊళ్ళోను ఆ నూతులకి, గదిలో ఉన్న నూతులకి పంపేసి పొద్దుటే చుట్టుపక్కల వాడి సాయంతో తలుపులు తాళాలు పగల కొట్టించి ముందు ఇల్లు శుభ్రం చేయించాడు. అనంతరం అందరినీ సమావేశపరిచాడు. అయ్యలారా, ఈ ఇల్లు, ఈ ఆస్తి అంతా ఊరికి అప్పగిస్తున్నాను, మీరు మంచి కార్యక్రమాలకి దీన్ని వాడండి. ఇక నేను వెళ్లే ముందు నాకు ఒక బాధ్యత ఉంది, మా సోదరుడు దుందుకారుడు ప్రేతమై ఆ పాడుబడి నూతిలో పడున్నాడు, ఏ కారణం చేతనో దుర్మరణం పాలయ్యాడు వాడు, అవన్నీ ఇప్పుడు మనకు అనవసరం, వాడికి ప్రేతత్వం నుంచి విముక్తి కలగజీయకపోతే నేను కూడా పాపాత్ముడు అవుతాను, వాడు సోదరుడు కదా ఎంతైనా. వాడికి ఎలా విముక్తి కలిగించాలో ధర్మశాస్త్రాల్లో ఏమైనా సూక్ష్మం ఉంటే చెప్పండి, నేను వాడికి పిండం పెట్టినా వాడికి గండం గడవలేదు అనగానే అప్పుడు వాళ్ళు ఆలోచించి వీడు చాలా పాపాలు చేశాడు కనుక వీడి పేరు మీద గోదానం చేస్తే బాగుంటుందని ఒకడు అన్నాడు. వెంటనే వీడు అబ్బే గోదానం వల్ల నాకు పాపం పోదు అన్నాడు, లేదు రూతులుంచి అక్కడ చూపించినాడు అని అబ్బే అన్నాం. వాళ్ళు ఏం చెప్పారు, సరే భూదానం అని ఒకడు, గోదానం అని ఒకడు, ఇంకేదో కన్యాదానం అని ఒకళ్ళు, ఎవరికి తోచింది వాళ్ళు చెబుతుంటే అవన్నీ చేసినా నేను ప్రేతంగానే ఉంటాను, రాత్రికి మళ్ళీ బయటకు వచ్చి మిమ్మల్ని తింటాను, నాకు మాత్రం ఆ ప్రాయశ్చిత్తం సరిపోదు, నా పాపాలు అన్నీ ఉన్నాయి. పద్మాకర్ గారి నెత్తి మీద వెంట్రుకలన్నా లెక్కట్టచ్చేమో కానీ నా పాపాలు లెక్కట్లేదు అనగానే, అయితే ఇక నీకు ముక్తి ఇవ్వడం మా వల్ల కాదన్నారు వాళ్ళు. అప్పటికి మెట్టి మధ్యాహ్నం 12 అవుతుంది. ఇంకా గోకర్ణుడికి ఏమనిపించింది, ఈ మనుష్యుడు ఎవరు ఈ పాపాత్ముని పాపానికి ప్రాయశ్చిత్తం చెప్పలేరు, ఇక మిగిలింది ఎవరు, నడినెత్తుకు వస్తున్నప్పుడు ఆయన కంటే కనపడినవాడు సూర్యుడు. అందుకని నాయనలారా, నేను నా ఆత్మని నా యోగ శక్తితో పైకి పట్టుకుపోతున్నాను, నా ప్రాణం పైకి లేస్తుంది, అదొక యోగ శక్తి. ప్రాణం బతికొండగానే పైకి తీసుకెళ్ళచ్చు, మళ్ళీ లోపలికి పెట్టచ్చు, కానీ అలాంటి ప్రయత్నాలు చేయకండి. అలా చేసి ప్రాణం వెనక్కి రాకపోతే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, డ్రైవింగ్ లేని వాడు డ్రైవింగ్ లేదా. అందువల్ల నా శవాన్ని మాత్రం కాసేపు శవం అనుకోకుండా మీరు కాపలా కయండి, తొందరపడి తగలబెట్టకండి, చచ్చిపోయాను అనుకుని నేను సూర్యుడి దగ్గరికి వెళ్ళి వస్తాను అని పలికి అందరూ చూస్తూ ఉండగా అరుగు మీద కూర్చుని ఈ ప్రాణం పైకి పట్టుకుపోయాడు. అప్పుడు అతని శరీరం అచ్చం కూర్చున్న శవంలో ఉంది. వాళ్ళందరూ తెల్లబోయి దాన్ని కాపలా కాస్తూ ఉండగా ఇతని ఆత్మ హంస రూపంలో సూర్యభగవాను దగ్గరికి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప యోగో, ఎంత తపస్యాలో ఆలోచించండి. ఆయన సూర్యుడికి నమస్కరించాడు. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం అని భక్తితో నమస్కరించాడు. 7 గుర్రములు పోంచిన రథం మీద ఎక్కి తిరిగే పరమాత్మ నీ కొరకు నమస్కారం. నువ్వు తీవ్రమైన కిరణాలు కలిగిన వాడు. మామూలు చండము అంటేనే తీవ్రం, కఠినమైన, భయంకరమైన, ప్రచండం అన్నారు. వ్యాసవకాలంలో మధ్యాహ్నం పూట సూర్యుడి కిరణాలు ఎలా ఉంటాయండి, అవి చాలా ప్రమాదకరమైనవి, వేడిగా ఉంటాయి. అటువంటి కిరణములు కలిగిన వాడు కశ్యప ప్రజాపతి పుత్రుడి, తెల్ల తామర పువ్వు చేతిలో ధరిస్తావు అటువంటి సూర్యభగవానుడా నీ కొరకు నమస్కారం. మా సోదరుడికి మోక్షం ఎలా వస్తుందో చెప్పమనగానే ఆయన ఏమన్నాడు, దీనికి ఒకటే ఒక మార్గం ఉన్నది, శ్రీమద్ భాగవతమును 7 రోజుల పాటు దీక్షతో పారాయణ చేసి ఆ ఫలితమును అతనికి సమర్పిస్తే ఈ దుర్మార్గుడు ప్రేతత్వం నుంచి విముక్తి పొంది హాయిగా మోక్షానికి వెళ్ళిపోతాడు. ఇక ఈ ప్రపంచంలో అది తప్ప మరొకటి ఏది నీ సోదరుడిని బాగు చేయలేదు అన్నాడు. అప్పుడు అక్కడ ఆశ్చర్యపోయి భాగవత సప్తాహం చేసే విధానం అంత ఇందాకనే చెప్పినట్టుగా తెలుసుకుని భూలోకానికి వచ్చి తన శరీరంలో ప్రవేశించి ఒక శుభముహూర్తంలో ఈ భాగవత సప్తాహం వదిలిచ్చాడు ఈ ప్రేతానికి వైకుంఠం ఇవ్వడం కోసం. మీరంటే మనుష్యులు కాబట్టి ఎదురుకుండా కూర్చుని వింటున్నారు, ప్రేతం ఎలా వింటుంది, దానికి దీక్షాకంకణం కట్టడం ఎలాగా, దాని చేత పూజ చేయించడం ఎలాగ. అందువల్ల ఏం చేశాడు, దానికి ఒక టెక్నిక్ సూర్యుడే చెప్పాడు, ఒక వెదురు కర్ర పట్టుకురం. 7 రోజులు భాగవతం వినాలి కనుక ఆ వెదురు కర్రకి 7 కణుపులు ఉండాలి. వెదురు కర్రకి కణుపులు అంటే ఇప్పుడు చూసారు ఈ ఫోన్కి ఇలాంట ముచికులు, అలాంటి చెరుకు గడలకి వెదురుకి కణుపులు అని ఉంటాయి గుండ్రంగా ఉన్న, అలాంటి 7 కణుపులు ఉన్న ఒక వెదురు కర్రని నీ ఎదురుగుండా పోతుము. ఇదిగో బైక్ స్టాండ్ పెట్టినట్టుగా మొదటి రోజు ఈ ప్రేతాన్ని మొదటి కడుపులోకి ఆవాహన చేయి. మొదటి పర్వం, సంస్కృతం దాని పర్వం అంటాం, తెలుగులో కడుపు అంటాం, కడుపు కాదు కడుపు బ అణ, అందులోకి ఆవాహన చేయి. వాడు అందులో కూర్చొని వింటాడు. వాడు శ్రద్ధగా వింటే అప్పుడు ఆ కడుపు అవుతుంది, పట్మని పగిలిపోతుంది. అది పగిలిందంటే వాడు విన్నట్టు, లేదంటే వా ఇడ్లీ తిని నిద్రపోతున్నట్టు. అందుకే కొంతమంది రహస్యంగా కళ్ళదోడు పెట్టుకొస్తారండి. కళ్ళదోడు ఎందుకు అనుకుంటారు, పురాణం వింటున్నప్పుడు వాళ్ళ కళ్ళు ఏ రకంగా ఉన్నాయో నాకు తెలియకుండా ఉండాలి, నాకన్నీ తెలుసు, ఏ మూల ఎవరి నిద్రపోయినా తెలుసుకోవచ్చు. అమ్మో నేను సర్వద్రియాలి. అప్పుడప్పుడు కొంతమంది చూశారు కదా పురాణం చెప్తున్నప్పుడే అంటారు, నాకు చాలా కాలం తెలిసేది కాదు, నా పురాణం బాగుంది కాబోలు అందుకని ఆనందంతో తలుపుతూ ఉంటున్నారు అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చేటప్పుడు శ్రద్ధ వాళ్ళు ఆయన చేసిన ఇడ్లీ చట్నీ ముందుకు తెలియచేస్తే పని అండి.
వాళ్ళు ఆయన బలి వంట చేస్తాడండి. అలాంటి భర్త దొరికితే ఎంత అదృష్టం. ఇడ్లీ బాగా చేస్తాడు, కొంచెం అందులో నోక ఒక్క పిసర్ ఉడకలేదు కాని
అదే తప్ప నువ్వే చేసి ఇచ్చేవాడి అంటే నాకు పెట్టాడు కాబట్టి.
శాస్త్రం ఏంటంటే చివరిలో ఇంటికి వచ్చాక మంగళహారతి ఇచ్చినా డ్రైవింగ్ చేసి తీసుకొచ్చిన వాళ్ళు చేరాడు. పాప అమ్మాయి అన్ని తనే చేసింది, 90% 10% అందేశాడు. ఇడ్లీ చాలా బాగుంది, చట్నీ బాగుంది, కొంచెం ఇడ్లీ ఉడికితే ఇంకొంచెం బాగుంటుంది. ఏమైనా ఇద్దరికి శుభం కలుగుతాక ఆ తిన్నవాళ్ళు ఒక ఇడ్లీ తింటే పురాణం చెప్పగలుగుతాడు. ఓ పాటికి తిన్నాను కొన్ని అవుతాడు అలా నిద్రపోతాడు. ఈ నిద్రపోతున్నప్పుడు మాకు తెలియక ఏమనుకుంటాం అనమాట, పురాణం బాగుంది పాపం తలకే ఊపుతారు అనుకుంటున్నాం. సరే ఏది ఏమైతేనే ఈ పురాణం వినడం శ్రద్ధగా వింటే మాత్రం ఆ కడుపు పొగుడుతుందని చెప్పారు కదా. మొదటి రోజు ఇలాగే మండపారాధన దీక్షా కంకణాలు అందరికీ కట్టించారు. ఇతనితో పాటు అందరినీ కూడా కూర్చోబెట్టి అందరికీ దీక్షా కంకణాలు కట్టించి ప్రాతానికి కంకణం కుదరదు కనుక కడుపు కట్టి వీళ్ళని అందులోకి ఆవాహన చేశారు. దుందుకారం ప్రేత స్వరూపం ఏత పరివే ఆవాహయామి స్థాపయామి పూజ ఏమనకూడదు, దిక్కుమాలి ప్రాతాన్ని పూజించడం అందుకని స్థాపయామి అని కూర్చోబెట్టారు. ఈయన పురాణం చెబుతూనే ఉన్నాడు. మధ్యాహ్నం పురాణం పూర్తయింది, పట్మని ఆ కడుపు పగిలింది. అంటే ఆ రోజు పురాణం అతడు శ్రద్ధగా విన్నాడు. ఇలా 7 రోజులు మొదటి రోజు మొదటి కడుపు, రెండవ కడుపు, అలా 7 రోజులు 7 కడుపుల్లోకి ఆవాహన చేశారు. 7వ రోజు పూర్తవగానే కడుపు పగిలిపోయి వెదురుతన రెండుగా చీలిపోయింది. అందులో నుంచి ప్రేత రూపంలో ఉన్న దుందుకారుడు పరమసుందరాకారుడిగా బయటకు వచ్చాడు. అచ్చం విష్ణుమూర్తి శరీరం ఎలా ఉంటుందో అలా నీలమేఘచ్చేయ శరీరుడై కిరీటం పెట్టుకుని చెవుల కుండలాలు పెట్టుకుని పసుపచ్చని బట్ట కట్టుకుని వైష్ణవ శరీరంతో భాగవత శరీరంతో బయటకు వచ్చాడు. అంటే 7 రోజులు భాగవతాన్ని శ్రద్ధగా విని పారాయణ ఫలం పొందాడు. ప్రేతం కాస్త విష్ణు శరీరం పొందాడు. అప్పుడు పైనుంచి దివ్య విమానం వచ్చింది వైకుంఠం నుంచి. ఆ విమానంలో పుణ్యశీలుడు, సుశీలుడు, సునందుడు, నందుడు అని 4 ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళందరూ రాగానే దుందుకారుడు గోకర్ణుడికి నమస్కరించి, సదరా నీ దయవల్ల అతి భయంకరమైన ఈ ప్రేతత్వం నుంచి విముక్తి కలిగింది. నేను వైకుంఠానికి వెళ్తున్నాను, నీ రుణం తీర్చుకోలేను, నా కోసం భాగవత సప్తాహాన్ని ఎంత దూరం వచ్చి తుంగభద్రా తీరంలో సింగపూర్లో అన్ని చోట్ల చేస్తున్న నీకు కృతజ్ఞతలు అంటూ ఉండగా ఆ దూతలు ఇక విమానం ఎక్కి వెళ్ళిపోదాం అన్నారు. ఎందుకంటే ఇక విమానం టేక్ ఆఫ్ టైం అయింది, ఇప్పుడు ల్యాండ్ అయ్యింది, టేక్ ఆఫ్ టైం అయిపోయింది, టైం అంటే టైం అన్నారు వాళ్ళు. ఈయన విమానం ఎక్కాడు. విమానం కదిలేలోపు ఈ గోకర్ణుడికి ఒక అనుమానం వచ్చింది. ఓ పుణ్యశీల సుశీలులారా, సునంద నందులారా, నా అనుమానం తీర్చి వెళ్ళండి అన్నాడు. ఏమిటి నీ అనుమానం అంటే, ఇక్కడ 1000 మందికి నేను దీక్షాకంకణం కట్టాను, వీళ్ళంతా భాగవత సప్తాహంలో పాల్గొన్నారు, కానీ వీళ్ళందరికీ విమానాలు లేకుండా వాడు ఒక్కడే పట్టుకెడుతున్నారు, కారణం ఏమిటని అడిగితే వాడొక్కడే నేను పాపాత్ముడిని పవిత్రుడిని కావాలి అనే ఊహతో భక్తితో శ్రద్ధతో విన్నాడు. మిగతా వాళ్ళు మధ్య మధ్యలో నిద్రపోయారు. వాళ్ళు మధ్య మధ్యలో ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నారు. శ్రద్ధాలోపం వల్ల వాళ్ళకి వైకుంఠం రాలేదు. వైకుంఠానికి వెళ్ళాలనే కోరికతో వినలేదు వాడు. అలా వినాలి, వినేటప్పుడు కూడా వైకుంఠానికి వెళ్ళాలనే కోరిక కూడా ఉండాలి కదా అనగా, ఎందుకంటే ఈ మాట చూపిస్తానంటే ఆ 1000 మంది వృద్ధులు అక్కడ వింటున్న వాడు, ఊళ్ళో పడుచు వాళ్ళందరినీ కూర్చోబెట్టలేదు ఆయన, మోక్షానికి వెళ్ళాలనే కోరికతో ఉన్నవాడిని కూర్చోబెట్టాడు. భాగవతం యొక్క లక్షణం ఏమిటంటే, నాకు సంపద కావాలని వింటే సంపద ఇస్తుంది, ఉద్యోగం అంటే ఉద్యోగం ఇస్తుంది, ఆరోగ్యం అంటే ఆరోగ్యం ఇస్తుంది, ఏ కోరికైనా తీరుస్తుంది, కేవలం మోక్షం కావాలనుకున్న వాడికి ముక్తినిస్తుంది ఆ క్షణంలో. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్నవాడు వృద్ధులు, వాళ్ళకి ఎలాగో 100 ఏళ్ళు దాటిన వాళ్ళు కనుక మోక్షం కావాలనే కోరికతో వచ్చారు రావడం, కానీ వచ్చిన శ్రద్ధలో లోపం ఉంది. మిగతా వాళ్ళు విన్నారు, కానీ వాళ్ళంతా మాకు పొలాలు రావాలి, స్థలాలు రావాలి, సింగపూర్ అంతా ఏలాలి ఇలా అనుకుని విన్నారు. కాబట్టి వాళ్ళ కోరికలు ఎలాగో తీరే. ఈ మిగతా వాళ్ళు శ్రద్ధగా పూర్తిగా వినకపోవటం వల్ల, మధ్య మధ్యలో నిద్రపోవటం వల్ల వీళ్ళకి పుణ్యం వచ్చింది కానీ ఇమ్మీడియట్లీగా మోక్షం రాలేదు. ఇది లోపం, శ్రద్ధాలోపం అనగానే ఓహో అని వాడు పంపించాడు. ఈసారి మళ్ళీ మొదలెట్టాడు సప్తాహం, ఏమైనా సరే నేను మోక్షం పొందాలని. ఈసారి మోక్షం పొందాలని చేస్తూ ఉంటే ఒక స్త్రీ వచ్చిందండి. ఆవిడ శరీరం అంతా పాడైపోయింది, కుష్ఠరోగం వచ్చి కంపొస్తుంది. గోకర్ణుడి దగ్గర వచ్చి ఈ రెండో సప్తాహంలో నన్ను కూడా పాల్గొనివ్వండి అని, అమ్మ నువ్వెవరో అని అడిగితే నా పేరు ఏముందిలేండి, నేను ఒక పాపిష్టిదాన్ని, నా పేరు చెప్తే కూడా మీకు బాధ కలుగుతుంది. నేను చాలా కాలం క్రితం ఒక పండితుడిని పెళ్లి చేసుకున్నాను, వాడే నా గురువు, వాడే నా దైవం, కానీ అతను నా గురువు నాకు మంత్రోపదేశం చేశాడు, ఎందుకో క్షణికోద్రేకం వచ్చింది, అతను ఎప్పుడొచ్చినా మొహమ్మద్ కలిపేసి మాట్లాడకుండా గెంటేసేదాన్ని, గురుద్రోహం చేయగా చేయగా విపరీతమైన గురుద్రోహం వల్ల కుష్ఠరోగం వచ్చింది. గురుద్రోహి కుష్ఠరోగి భవ్యత్ సదా అని, గురుద్రోహం చేసిన వాడు కుష్ఠరోగి అవుతాడు శాశ్వతంగా, బతుకున్నంతకాలం కుష్ఠరోగం అనుభవిస్తాడు, సత్యాక వచ్చే దానిలో కూడా మళ్ళీ రోగిగా పడతాడు. అందులో రోగంతో శరీరం పుండైపోయి దుర్వాసనతో ఉన్నది. ఈ గురుద్రోహ పాపం నుంచి బయటపడడానికి మీ దగ్గరకు వచ్చాను అనగా అప్పుడు జాలిపడి ఏ ద్రోహానికైనా ప్రాయశ్చిత్తం భాగవతమే అని దానికి కూడా దీక్షాకంకణం కట్టాడు. ఈసారి 500 విమానాలు వచ్చేట వేకుంటుందని, అంటే 500 మంది ఈ కుష్ఠరోగి దాంతోపాటుగా ఈ గోకర్ణుడితో పాటు వీళ్ళంతా శ్రద్ధగా భాగవతం విన్నారు. వీళ్ళందరికీ వైకుంఠం వచ్చి వెళ్ళిపోతుండగా ఆయన అన్నాడు, ఇక మీకు ఎప్పట్లో నేను భాగవతం చేయలేను, నేను వైకుంఠానికి పోతున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నా మీరు శ్రద్ధగా వినడం లేదు, అది మీ కర్మ, పుణ్యం వస్తుంది కానీ మోక్షం రావడానికి ఇంకా కొంతవరకు ఎదురు చూడండి, నరకానికి మాత్రం పోరు కానీ వైకుంఠానికి పోరు అని చెప్పి ఆయన వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఇది భాగవతంలో అందులో ఉన్న భాగవత మహిమలో ఉంటుంది. భాగవత మహిమ ఈ భాగవత సప్తాహ దీక్షలో రాశారు. ఇప్పుడు నేను చెప్పిన కథ గోకర్ణ ఉపాఖ్యానం ఇప్పుడు ఆ పుస్తకంలో ఉంటుంది, అది కూడా చాలా గొప్ప కథ. పూర్తిగా చెప్పడానికి ప్రతి శ్లోకం చెబితే ఇంకో 3 రోజులు పట్టుతుంది, దానికే కనుక దాని సారాంశమే మీకు అందించాను. పరమనీచాతి నీచుడైన దుందుకారి వంటి వాడికి కూడా ముక్తిని ప్రసాదించిన దివ్య గ్రంథం. గురుద్రోహం చేసి పశ్చాత్తాపంతో కాళ్ళు పట్టుకున్నటువంటి ఒక నీచ స్త్రీకి కూడా మోక్షం ఇచ్చిన పరమ గ్రంథం భాగవతం. అటువంటి భాగవతం భూలోకంలో కల్పవృక్షము అన్నారు దానికి, ఏమన్నారు అందుకే నిగమ కల్పతరోర్గణితం ఫలం. వేదం ఒక కల్పవృక్షం, కల్పవృక్షానికి కాసిన పండు భాగవతం. పండు మనం కోసేమంటే పచ్చిగా ఉంటుంది, అదే పండితే అవుతుంది, తనకు తానే జారిపోతుంది. బాగా ముగ్గి జారిపోయిన ఒక పండుని రసం పిసికి గ్లాసులో పోషిస్తే జ్యూస్ తాగని తేలిక కదా. ఇదో భాగవతం వేదముల యొక్క సారాంశం అనే జ్యూస్ అనమాట. అందుకే భాగవతం అనేటికంటే గొప్పది. ఈ భాగవతం చెరసాలలో ఉన్నవాడిని విడుదల చేయడానికి చదివితే చెరసాలలో చెవిముక్తి పొందుతాడు. బద్ధో ముచ్చేత బంధనాలు, చెరసాల పాలై జైల్లో ఉన్నటువంటి వాడు బంధం నుంచి విముక్తి పొందుతాడు. రోగం పొందినవాడు ఆరోగ్యవంతుడవుతాడు. ధనం కావాలనుకుంటే ధనం పొందుతాడు, కీర్తి కావాలంటే కీర్తి పొందుతాడు, అనేక శుభములను ఇస్తుంది, చివరిలో మనకి మోక్షం కూడా ఇస్తుంది. ఈ గ్రంథం యొక్క గొప్పతనానికి దేంతో పోల్చలేం, ప్రపంచంలో ఉన్న వేదములు పురాణములు అన్నిటినీ ఒక తక్కెట్లో పెట్టారట, భాగవతాన్ని ఒక దాంట్లో పెడితే భాగవతమే ఎక్కువగా బరువు తూగింది అని వేదవ్యాసుల ద్వారా భాగవత మహిమలో రాశారు. అటువంటి సప్తాహం అనేక ప్రాంతాల్లో చేశాం, అమెరికా ఇంగ్లాండ్ అన్ని ప్రాంతాల్లో చేశాం, కానీ ఇక్కడ చేయలేదు అనుకున్నాను సింగపూర్లో. పాపం శ్రద్ధ, పాపం కాదు పుణ్యం శ్రద్ధ, ఏదో శుభముహూర్తంలో ఇది విన్నది, ఏమైనా అక్కడికి రావాలని గట్టిగా పట్టుకుంది. ఏం వస్తాను లేవమ్మా అన్నారు, కానీ ఈసారి కొంచెం గట్టిగా పట్టుకుంది అండి. నన్ను సాగుగా చేసిన ఒక ఒక్కరు చెప్పాలండి, అంటే ప్రేమతో భక్తితో. ఇక్కడికి వచ్చేదాకా ఒప్పుకోలేదు. మా ఊళ్ళో మహానుభావులు కొందరు ఉన్నారండి, వాళ్ళంతా ఈ భాగవతం కోసం ఎదురు చూస్తున్నారు, మీరు కూడా చూశారు కదా శతావధానం జరిగినప్పుడు, అప్పుడు వచ్చారు కదా అనగా అప్పుడు నాకు ఆ విషయం గుర్తుకొచ్చి తథాస్తాను. ఈ శుభముహూర్తం ఈరోజు వైశాఖ మాసం నుంచి ఈ కార్యక్రమం మొదలైంది. వైశాఖ మాసం ఆంజనేయుడికి కూడా చాలా ఇష్టమైనది. ఈ వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు పుట్టారు, రామానుజాచార్యుల వారు పుట్టారు, ఎంతోమంది మహానుభావులు పుట్టారు, అక్షయ తృతీయ అనే ఒక దివ్య తిథి కూడా వస్తున్నది. ఈ వైశాఖ మాసంలోనే కృష్ణపక్షంలో ఆంజనేయుడు పుట్టాడు. వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే, వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి శనివారం నాడు ఆంజనేయుడు పుట్టాడు. ఇలా ఎన్నెన్నో నృసింహ జయంతి ఉంటుంది. ఇవన్నీ ఉన్నటువంటి ఈ దివ్య కాలంలో భాగవత సప్తాహం ఇక్కడ జరగడం నిజంగా అత్యంత ఉదావహం. మీ అందరికీ ముందు యహము తర్వాత పరము అన్నీ కూడా లభిస్తాయి. చిట్ట చివరి దాకా ఆ కంకణం అట్టే పెట్టుకుని చివరిలో నేను చెప్పాక మీ వీళ్ళు పెట్టి ఎలా చేయాలో అలా చేయండి, అందజేస్తే మాకు అందజేస్తే మేము యజ్ఞంలో వేయిస్తాం అక్కడ, కాదు మీరు ఎక్కడన్నా విదేశాలకు పెడితే ఏం చేస్తారో దాన్ని ఎక్కడో చోట నదిలోనో దాంట్లో కలిపేయండి. ఇంకేమైనా అనుమానం ఉంటే ఆ ఉండో ఇవ్వండి ఎవరినో ఒకరిని అడగండి. మరొక్కసారి అందరికీ శుభం కలుగుగాక. గోవింద సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభారీ, చక్రధారీ కౌస్తుభారీ, పాపధారీ కృష్ణ మురారీ, పాపధారీ కృష్ణ మురారీ, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని, మరులు బొల్లిపే సిరులు నేను, మరులు బొల్లిపే సిరులు నేను, నిలువబోవే మనస, మరులు బొల్లిపే సిరులు నేను, నిలువబోవే మనస, స్థిరము కాని ఇహ భోగముల పరము మరువక మనస, గోపబాలుని మురళి లోలుని, గోపబాలుని మురళి లోలుని, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభారీ, చక్రధారీ కౌస్తుభారీ, పాపధారీ కృష్ణ మురారీ, పాపధారీ కృష్ణ మురారీ, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని, ఆదిదేవుని పాద సేవ, ఆదిదేవుని పాద సేవ, భవపయోతికి నావా, ఆదిదేవుని పాద సేవ, భవపయోతికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవ, శేషశాయిని మోక్ష ప్రదాయిని, శేషశాయిని మోక్ష ప్రదాయిని, సన్నుతి చేయవే మనస, ఆ పన్న శరణ్యుని హరిని, చక్రధారీ కౌస్తుభారీ, చక్రధారీ కౌస్తుభారీ, పాపధారీ కృష్ణ మురారీ, పాపధారీ కృష్ణ మురారీ, సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస, సన్నుతి చేయవే మనస, గోవింద.